சக்தியுமே தான் ஆத்ம பந்தர். ஓம் நமோ நாராயணன். మనం ధ్యానం చేసినా జపం చేసినా తపస్సు చేసినా దీని ప్రయోజనం ఏంటంటే అజ్ఞానంలోంచి అవిద్యలోంచి మాయలోంచి విడుదల పొందటం. మనకున్న సంస్కారాలలోంచి మనం కనుక విడుదల పొందితే లోపల రెండు వస్తువు తెలుస్తున్నాయి. ఆత్మనిత్యం హృదయంలో ఉంది, హృదయ గుహలో ఉంది. ఆత్మనిత్యం హృదయ గుహలో ఉంది. మనకున్న సంస్కారాలని అయితే కాల్చాలి బాగానే. కాల్చి బూడిచ్చేస్తే మనకి మాయలోంచి బయట కడగలని లోపల ఉంటుంది ఆత్మనిత్యం మన చేతికి అనుకుని దువడ పారంభంలో చెప్పుకున్నాం. అంటే ఈ తపస్సు లేకపోతే జపము ధ్యానము ఇవన్నీ చేయటానికి కారణం ఏంటంటే ముందు మనస్సుకి ఇంద్రియాలకి ఉద్రేకం రాకూడదు. ఒకటి అహంభావన, వ్యక్తి భావన. ఈ వ్యక్తి భావన నశించటానికి, మనస్సు నశించటానికి, ఈ సంస్కారాలు బాగా వేగించి కాల్చటానికి సంస్కారాలని సంస్కారాలు సంస్కారాలంటే మీరు తొందరపడకండి, కంగారు పడకండి. ఈ జన్మలో మనకున్న అలవాట్లు వచ్చి జన్మలో సంస్కారాలు అంటారు. అటు నుంచి విడుదల పొందితేనే కానీ వస్తువు తెలియదు. సంఘసేవ చేసినా అంటే సంఘసేవ ఎలా చేయాలంటే ఏదో ప్రయోజనం ఆశించి చేస్తే అది సంఘసేవ కాదు, ఈశ్వరుడి కృప పొందటం కోసం చెయ్యాలి. సంఘసేవ ఎలా చేయాలంటే మనం చేసే సేవ నిజంగా మనం నిజమైందైతే, ఆడంబరం లేనిదైతే, అది సరళమైందైతే సంఘసేవ, దానివల్ల అది మనకి మాయలోంచి బయటకు తీసుకురావటానికి సహాయం చేస్తుంది. లోకం సంబంధించిన ఏదో ప్రయోజనం కోరి మనం సంఘసేవ చేస్తే ఆ ప్రయోజనం వస్తుంది. అయితే అది ఎంతవరకు నిజమంటే దేహం ఎంత నిజమో, ఈ జాగ్రత్త అవస్థ ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఆ సంఘసేవ కూడా అంతే నిజం. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం చేసే సేవ నిజమైంది అయితే, సమాజానికి చేసే సేవ నిజమైంది అయితే, సేవ సేవ కోసమే కనుక చేస్తే, పని పని కోసమే కనుక చేస్తే, అంటే భగవద్పితంగా కనుక చేస్తే భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతాం. భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవ్వకుండా భగవద్ అనుభవం కాదు. ఎక్కడో ఉన్న ఈశ్వరుని నమ్ముతాం కానీ హృదయంలోని ఈశ్వరుని మనం నమ్మం. కానీ నిజమైన ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే హృదయంలోనే ఉన్నాడు. హృదయంలో చుష్ట వేసుకుని హృదయంలో ఉండే ఈశ్వరుడు. ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఏ పని నిమిత్తం వచ్చిందో, దాన్ని అనుసరించి ఆ దేహాన్ని తిప్పుతూ ఉంటాడు. ఆ దేహం శ్మశానానికి వెళ్ళే వరకు ఆ దేహాన్ని అలా తిప్పుతూ ఉంటాడు. ఎక్కడున్నాడో తిప్పే కూడా ఎక్కడున్నాడు, నీ హృదయంలోనూ ఉన్నాడు. వాణి శరణం వడుకం మనం, ఎక్కడో ఉన్న దేవుని శరణ వేడుకుంటాం. ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి ఎవడైతే మనల్ని కంట్రోల్ చేస్తున్నాడో, ఎవడైతే మన దేహాన్ని నియమిస్తున్నాడో, ఆ లోపలటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని కనుక మనం శరణ వేడుకుంటే, అంటే అన్ని తలంపులతోటి అన్ని భావాలతోటి మనం మినహాయింపులు లేకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా కనుక ఆ లోపల మన హృదయంలోని అంతర్యామగా ఉన్న ఈశ్వరుడి కనుక శరణాగతి చేస్తే మనల్ని మాయలోంచి ఆయన విడుదల చేస్తాడు. అది మనం చేసేది కృషి, ఆయన దగ్గర నుంచి వచ్చేది కృప. అంటే మనం శరణాగతి మన హృదయంలోని ఈశ్వరుడికి శరణాగతి చేస్తే ఈ మాయలోంచి అజ్ఞానంలోంచి విడుదల చేస్తాడు. లేదా వ్యక్తి భావన సాధ్యమైనంత వరకు రిడ్యూస్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు వ్యక్తి భావన తగ్గించుకోవాలి. సంఘసేవ వల్ల మీకు వ్యక్తి భావన కనుక పెరుగుతుంటే సమాజంలో మీకు గౌరవం వస్తుంది. కానీ జ్ఞానం సున్నా, శాంతి సున్నా, సుఖం సున్నా. మామూలుగా ప్రాపంచిక దృష్టితో కనుక మీరు సేవ చేస్తే సమాజంలో గౌరవం వస్తుంది. శ్మశానానికి వెళ్ళేప్పుడు 10 మంది జనం ఎక్కువ వస్తారు, ఊరేగింపులు అయ్యి బాగానే ఉంటారు. పరలోకంలో మన పని సున్న. దైవానుగ్రహం కోసం పని చేస్తే 2 లాభాలు వస్తాయి. ఒకటి దైవానుగ్రహానికి పాత్రలు అవుతాం, సమాజానికి మనం చేసే సేవ వేడి చేయకుండా శాంతిగా చల్లగా ఉంటుంది. మనకి ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు సుఖపడాలి, మనం సుఖపడాలి. దానివల్ల కొంతమంది సహాయం చేస్తే అది పుచ్చుకున్న వాడికి సుఖం ఉండదు, ఇచ్చిన వాడికి సుఖం ఉండదు, అది రజోగుణంతో చేసే పండుగ. అంచేత నీ మాట అంత క్వైట్గా ఉండాలి, నీ చేత కూడా క్వైట్గా ఉండాలి, ఏ పని చేసినా క్వైట్గా ఉండాలి. అంచేత నువ్వు నిష్కామ భక్తి చేసినా, నిష్కామ కర్మ చేసినా, నిష్కామంగా ధ్యానం చేసినా, పరమేశ్వరుని ఏమి ఆశించకుండా కనుక మనం చేస్తే ఆ భక్తి శుద్ధభక్తి అవుతుంది. మనం ఏదో ప్రతి చిన్న విషయానికి పరమేశ్వరుని ఆశిస్తుంటే వ్యాపార భక్తి అవుతుంది. తర్వాత పరమేశ్వరుని మనం ఏమి ఆశించకుండా కనుక చేస్తే మన మనసు నిర్మలం అవుతుంది, బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, మనస్సు నిర్మలం అవుతుంది. మనం 100 సంవత్సరాలు జీవించినా 100 క్షణాలు జీవించినట్టు ఉంటుంది. బుద్ధి ఎప్పుడైతే పలకబడిందో, బుద్ధి ఎప్పుడైతే నిర్మలమైందో, ఈ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమని మనకు తెలుస్తూ ఉంటుంది. స్వప్నావస్థలోనికి మనకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక స్వప్నావస్థ అసత్యం అని ఎలా తెలుస్తుందో, ఈ మనస్సును హృదయంలో రాపిడి పెడితే, మన మనస్సును హృదయంలో ఉంచి దాన్ని రాపిడి పెడితే అది అణిగిపోతుంది. ఎక్కడ అణిగిపోతుంది? హృదయంలో అణిగిపోతుంది. అణిగిపోవటం వల్ల అప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఉన్నప్పుడే ఇది కూడా ఒక స్వప్నం అనే సంగతి మనకు అనుభవానికి వస్తుంది. 3 అసత్యం, జాగ్రత్త అవస్థ అసత్యం, స్వప్నం అసత్యం, సుషుప్తి గాఢ నిద్ర కూడా అసత్యం. ఈ 3 అవస్థలకి ఆధారంగా ఉన్న వస్తువు ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది. అయితే హృదయంలో వస్తువు ఉన్నప్పటికీ నీ అలవాట్ల యొక్క వేగం వల్ల వస్తువు తెలియటం లేదు. అది సంఘసేవ చేయటం వల్ల కూడా నీకు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడటం వల్ల కూడా, అదే పబ్లిసిటీ కోసం, దానికోసం కాదు, ఈశ్వరానుగ్రహం కోసం, ఈశ్వరుడి ప్రీతి కోసం చేయమన్నాడు. అంటే ఇది మనం ఏదైనా పని చేస్తే ఈశ్వరుడికి సంతోషం కలగలడు, దానికి అలా సంతోషం కలిగితే అనుగ్రహానికి పాత్రలు అవుతాయి. అది అనుగ్రహానికి పవిత్రులు అయితే ఏమి లేదు, మీరు జపం చేయండి, ధ్యానం చేయండి, ఏమి చేసినా మనం పవిత్రం అవ్వటం కోసం. మనం పవిత్రం అయ్యామనుకోండి, వస్తువు ఆ క్షణంలో వ్యక్తం అవుతుంది. అంటే దూరంగా ఉన్న వస్తువు వ్యక్తం అవటం కష్టం, కానీ లోపల ఉన్న వస్తువు వ్యక్తం ఆ క్షణంలో వ్యక్తం అవుతుంది. మనం చేసిన సాధనలు, తపస్సులు, ఇవన్నీ కూడా ఫాస్టింగ్లు, ఉపవాసాలు, ఏకాదశి వ్రతాలు, ఈ భగవద్గీత పారాయణాలు, ఇవన్నీ ఎందుకు? మనం పవిత్రులు అవ్వటం కోసమే మనం చేస్తున్నాం. ఉపవాసం కూడా అంతకే, మనం పవిత్రులు అవ్వటం కోసమే. ఎప్పుడైతే మనకు పవిత్రత కలిగిందో, లోపల ఉన్న వస్తువు ఎంత పవిత్రమైందో, మనకు అంత పవిత్రత కలిగితే ఆ వస్తువు మన అడగక్కర్ లేకుండా అన్వాంటెడ్గా తనంతలు తానగా అది వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు సమాజానికి ఏదైనా కొంత ఉపయోగపడుతుంటే, సమాజానికి కనుక సేవ చేస్తుంటే, అది మీ మాయలోంచి విడుదల పొందటానికి అది మీకు సహాయం చేస్తుంది. మీరు చేస్తున్న పని మీకు తలగమించినది నువ్వు చేయక్కర్లేదు, నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చేయొచ్చు. ఆ సంఘసేవ అబ్రహం లింకన్ జీవితంలో వస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ చేశాడు అబ్రహం లింకన్ అని. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని డెమోక్రసీ గురించి ఈ పుస్తకాల్లో ఆయన నిర్వచనం వస్తూ ఉంటుంది. కాలుగు పుస్తకాల వాటిల్లో అబ్రహం లింకన్ నిర్వచనం వస్తుంది. ఈ నిష్కామ కర్మ గురించి ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన సహా ఉంటే చెప్తా ఉంటారు. అంటే అలాగ ఉండాలి నిష్కామ కర్మ అంటే. అబ్రహం లింకన్ చిన్నప్పుడు 8వ తరగతి చదువుకునే రోజుల్లో అమెరికాలో బడికి వెళుతున్నాడు, నడిచి వెళుతున్నాడు. ఎందుకంటే ఒక సైడ్ కాలంలో ఒక పందిపిల్ల పడిపోయింది. ఆ పందిపిల్ల ఏం చేస్తుంది, సైడ్ కాలు నుంచి రోడ్డు మీద గడవడానికి ప్రయత్నం చేస్తుంది, రాలైపోతుంది, మళ్ళీ జారిపోతుంది, మళ్ళీ సైడ్ కాలులో పడిపోతుంది. అది లింకన్ చూశాడు. ఈ ఉదాహరణ జ్ఞాపకం పెట్టుకోండి, అంటే సంఘసాయి ఎలా ఉండాలి. అది లింకన్ చూశాడు. అప్పుడు కానీ వయసు ఎంత, 8వ తరగతి, 8వ తరగతి పిల్లకాయ, 8వ తరగతి చదువుతున్నాడు. అది లింకన్ ఏం చేశాడు, ఆ సైడ్ కాల్లో దిగి, బళ్ళు కడిపినాడు, పుస్తకాలు పక్కన పెట్టి సైడ్ కాల్లో దిగి ఆ పందిపిల్లను బయటికి రోడ్డు మీదకి తెచ్చేశాడు. పెట్టేస్తే బురద కొంచెం బట్టల మీద బురద పడింది. ఆ బురదతోటే స్కూల్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ పిల్లలు చెప్పారు, ఈ లింకన్ ఈవేళ ఓ పందిపిల్లను రక్షించాడని. ఆ మాస్టర్ అన్నారు, లింకన్ నీ బట్టలన్నీ బాడేని అన్నాడు. అది ఎలా చేశామండు, పందిపిల్లని తీసామని లింకన్ చెప్పలేదు, పక్కన ఉన్న పిల్లలు చెప్పారు. ఆ టీచర్ ఏమన్నాడంటే, నువ్వు ఆ పందిపిల్లకి చాలా ఉపకారం చేశావు, పందిపిల్లకి సేవ చేశావు అన్నాడు ఆ టీచర్ గారు. అప్పుడు లింకన్ అంటాడు, ఆ పందిపిల్ల బాధ తొలగించ తానకి నేను ఆ పందిపిల్లని రక్షించలేదండి. ఆ పందిపిల్ల నేషనల్ కోర్టు రిప్లై చేస్తున్నాడు లింకన్, ఆ పందిపిల్ల యొక్క బాధను తొలగించడానికి నేను ఆ పందిపిల్లని రక్షించలేదు. ఆ పందిపిల్ల బాధపడతానంటే నేను చూచి కూడా స్కూల్కి వచ్చేస్తే అయ్యో పందిపిల్ల బాధపడతాను, బాధపడతానో నాకు బాధ కలుగుతుంది. నా బాధను తొలగించుకోవడానిక ఆ పందిపిల్లను రక్షించాను, కానీ పందిపిల్ల బాధ తొలగించడానికి దాన్ని రక్షించలేదు అన్నాడు. అదేటండి నిష్కామ సేవ అంటే అలా ఉండాలి. నిష్కామ కర్మకు ఉదాహరణకు లింకన్ జీవితంలో జరిగిన ఈ సంఘటన చెప్తూ ఉంటారు. అసలు సత్యమైన ఆత్మకి, చావులేని ఆత్మకి, నిజమైన ఆత్మకి, ఈ దేహానికి ఏమీ విసుమంతం కూడా సంబంధం లేదు, ఏం కొంచెం కూడా సంబంధం లేదు. దానికి దీనికి సంబంధమే లేదు అసలు, ఏది అసలు వస్తువుకి శరీరానికి. కానీ మన ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే అసలు వస్తువుని, ఆ సత్య వస్తువుని శరీరం అనుకుంటున్నాం. ఆ ముడి విడదీసుకోవడం కోసం ఈ సాధనలు, ఈ ప్రసంగాలు, ఈ సత్సంగాలు, ఈ రచనలు, ఈ ఉపవాసాలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, విచారంగా ఆ ముడి విడదీసుకోవటానికి. అసలు వస్తువుని అసలు వస్తువుగా మనం గుర్తించటం లేదు సరికదా, దాన్ని దేహానికి పరిమితం చేస్తున్నాం. అసలు వస్తువు తెలియకపోవటం వల్ల మనకి దేహమే అది అనుకుంటున్నాం. అంటే దేహం మరణించినప్పుడల్లా నేను మరణిస్తున్నాను అని అనుకుంటాం. మనం ఎక్కువ మాట్లాడకుండా అవసరమైనప్పుడే మాట్లాడుతూ మనం చేసే పని కూడా నిర్మలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా, నిశ్చలంగా చేస్తూ ఉంటే మాట మాటకి ఇంద్రియాలని, మనస్సుని ఉద్రేకానికి గురి చేయకుండా పని కనుక చేస్తూ పోతూ ఉంటే, ఇలా చేస్తూ ఉంటే వస్తువు తనంతర తానుగానే వ్యక్తమవుతుంది. భాష్యం ఏదో పని చేయటం వల్ల ఇది వచ్చేది కాదు, ముందు నీకు ఆ నిర్మలత్వం కుదరాలి. ఆ నిర్మలత్వం కుదిరితే నీ మాట నిర్మలంగా ఉంటుంది, పని నిర్మలంగా ఉంటుంది, చేత కూడా నిర్మలంగా ఉంటుంది, అన్ని నిర్మలంగా ఉంటాయి. ఏదైనా పని చేస్తున్నావు అనుకో, సక్సెస్ అయ్యావు అనుకో, అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞను బట్టి, ఈశ్వర సంకల్పాన్ని బట్టి నువ్వు సక్సెస్ అయ్యావు. కేవలం నీ తెలివితేటల వల్ల అవ్వలేదు. ఇది నా తెలివితేటల వల్ల ఇది నేను సాధించాను అనుకుంటే నీకు తప్పనిసరిగా గర్వం వస్తుంది, పొగరబోత్తనం వస్తుంది. అంతా అనుగ్రహం మన చేతిలో ఏమీ లేదు కదా. మనకి పని అయినా అనుగ్రహమే, అవ్వపోయినా అనుగ్రహమే, సుఖము అనుగ్రహమే, దుఃఖము అనుగ్రహం. ఎందుకు ఆ దుఃఖం ఎందుకు తీసుకొచ్చాడు ఈశ్వరుడు? అది అనుగ్రహమే. సుఖం అనుగ్రహం, కష్టం అనుగ్రహం. కష్టం కూడా అనుగ్రహం. సుఖం అనుగ్రహం అయినప్పుడు కష్టం కూడా అనుగ్రహమే, అది కూడా అనుగ్రహమే. మనకి ఏదైనా బాధ కలిగిందనుకోండి, అది కూడా అనుగ్రహమే. ఆయన తెలుగుకుండా ఏమి జరగదు సృష్టిలో. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వం తెచ్చుకోవద్దు, గర్వం పనికి రాదు. అంటే పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు గర్వంగా ఉండరు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే మీకు గర్వం వస్తుంది, అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు గర్వం వస్తుంది, ఆ గర్వం రాకుండా చూసుకోవాలి. మనకు గర్వం వచ్చేస్తాం అనుకోండి, మనం పాడైపోయే రోజులు ఎదురుకుండా ఉన్నాయని అర్థం. నేనే అది, అదే నేను అయినప్పటికీ, ఈ సెంటి పర్సెంట్ నూటికి నూరు పాళ్ళు సత్యమైనప్పటికీ అదే నేను, నేనే అది, నేనే అది, అదే నేను అయినప్పటికీ ఈ మానవుడికి ఉండే అలవాట్లు, మానవుడికి ఉండే స్వార్థం, మానవుడికి ఉండే దేహబుద్ధి, మానవుడికి ఉండే వ్యక్తి భావన వల్ల ఆ వస్తువు వాడికి తెలియటం లేదు కాబట్టి లేదు అని అనుకుంటున్నాడు. మనకి తెలియకపోవటం వల్ల లేదు అని అనుకుంటున్నాం, లేకపోవటం వల్ల అనుకోవటం కాదు, మనకి తెలియటం లేదు కాబట్టి లేదు అని అనుకుంటున్నాం. ఎవరికైనా ఒక మామిడి పండు ఇస్తున్నావు అనుకో, నువ్వు ఆ మామిడి పండు నువ్వు ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కువ వాడని, ఆ పుచ్చుకున్న వాడు తక్కువ వాడని మటుకు నువ్వు చేయి. అలా చేస్తే నీకు అజ్ఞానం పెరుగుతుంది. మనం ఎవరికైనా ఒక పండు ఇవ్వాలనుకున్నప్పుడు వారిని మన ఇంటికి రప్పించుకుని ఇవ్వడం కంటే వారింటికే మనం వెళ్ళి ఆ పండు ఇస్తే ఈశ్వరుడు పొంగిపోతాడు. అసలు ఇచ్చిదే ఇచ్చిదే ఎంకాయ అంటే నువ్వు ఇచ్చే వస్తువు ఎక్కడ ముఖ్యం కాదు, తలంపు ముఖ్యం, ఆ భావన ముఖ్యం. ఇక్కడ వస్తువు ముఖ్యం కాదు, ఆ తలంపు ముఖ్యం, ఆ భావన ముఖ్యం. అంతేగా నువ్వు జామకాయ ఇస్తున్నావా, అరటిపండు ఇస్తున్నావా, లేకపోతే పుష్పం ఇస్తున్నావా, అది ముఖ్యం కానే కాదు. అసలు వస్తువు మూడు గుణాలకి అతీతంగా ఉంది, సత్య వస్తువు మూడు గుణాలకి అతీతంగా ఉంది. ఈ మూడు గుణాల్లోనే మాయ ఉంది. కొంతమంది సత్వగుణం ఉన్నవాడు ఎలా మాట్లాడతారంటే, మనం ఎవరికైనా పండు ఇస్తున్నాం అనుకోండి, ఈ పండు మీకు ఇచ్చే మాకు అవకాశం కలగజేయండి అంట. ఎంత బాగుందో చూడండి, మీరు తీసుకుంటే మేము ఇవ్వగలం కానీ మీరు తీసుకోకపోతే మేము ఇవ్వలేం కదా. అంటే మీరు ఈ పండు తీసుకునే అవకాశం మాకు కలగజేయండి అంటారు సత్వగుణం ఉన్నవాడు. రజోగుణం వాడు ఏం చేస్తారటండి, ఆ పుచ్చుకున్నవాడు తక్కువ, ఇచ్చేవాడు ఎక్కువ అనే భావంతో ఇస్తారటండి రజోగుణం ఉన్నవాడు. అంటే నువ్వు సాత్విక బుద్ధి ఉన్నవాడు, సాత్విక సంపద ఉన్నవాళ్ళతోటే సహవాసం చేయి. అంటే సత్వగుణం కూడా మాయలో ఒక భాగమైనప్పటికీ సత్వగుణం సత్యానికి దారి చూపించి పక్కకు తప్పకుంటుంది. అంటే మనం ఏం చేయాలంటే ముందు సత్వగుణాన్ని పెంచుకోవాలి, రజోగుణాన్ని తమగుణాన్ని తగ్గించుకోవాలి, సాత్విక బుద్ధిని సాత్విక సంపదని పెంచుకోవాలి. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, భౌతిక సంపదలు ఉన్న వాళ్ళకి ఆత్మప్రకాశం తెలియదు, దైవీ సంపద ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు. దైవీ సంపద అంటే నీ యొక్క సుగుణాలే, నీకున్న సహృదయమే దైవీ సంపద. కొంతమందికి భౌతిక సంపద అంటున్నా కానీ దైవీ సంపద ఉండదు అసలు. దాన్ని స్వామీజీ ఏమన్నారంటే పొయ్యిలో పెట్టిన పిడకలు లాంటివి అన్న. పొయ్యిలో పెట్టిన పిడకలకు ఏ గతి పడుతుంది? పొయ్యిలో పెట్టిన పిడకలు ఏమంటే గూడు తగులుతాయి. దైవీ సంపద భౌతిక సంపదలు కూడా అటువంటివి. నువ్వు ఇక్కడ ఎక్కడ ప్రమాదంలో పడుతున్నావు అంటే, వాడు తక్కువ వాడు నేను ఎక్కువ వాడు అని ఏదైనా వాడికి ఉపకారం చేస్తే నువ్వు ఈశ్వరుని అవమానం చేస్తున్నట్టు గుర్తు. ఇంకేత తక్కువ వాడు హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ తక్కువ వాడు హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఈశ్వరుడు తక్కువ వాడు నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఈశ్వరుని అవమానం చేస్తున్నట్టు గుర్తు. నేనేదో ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలని అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. అంటే నాకు సాధన చేసుకోవడానికి తగినటువంటి టైం ఉండటం లేదు. ఏదో కొన్ని భౌతికమైన ఆటంకాలు నాకు వస్తున్నాయి. నేను ఏమి చేయవరే అన్నాడు. అంటే నేను గృహస్థుణ్ణి, నేను ఇంట్లో వాళ్ళని కొంతమందిని పోషించాలి, నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలన్న మాట కాంక్ష ఉన్నమాట నిజం, కానీ తగిన కాలం నాకు లేదు, తగిన కృషి చేయడానికి నాకు లేదు. ఏదైనా ఈ భక్తి మార్గంలో కృషి చేసేప్పటికీ ఏదైనా ఆటంకాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏమి చేయవలే, నేను ఏమి చేయవలే అని అడుగుతున్నాడు భక్తుడు. భగవాన్ అంటున్నారంటే, నీ పాసనలో ఎవరైతే ఉన్నారో నీకేదైతే ఆటంకాలు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి నువ్వు అంటున్నావు కదా, ఈ ఆటంకాలు ఇవి నీకు వెలుపులో ఉన్నవేమో నువ్వు చూడు. నువ్వు లేకుండా ఉన్నాయా, నువ్వు ఉంటే ఉన్నాయా అని. అంటే ఇప్పుడు ఆటంకాలైనా నువ్వు డిపెండెన్స్ అయినా ఎక్కడ ఉన్నారో నీకు బయట ఉన్నారు. ఆటంకాలు ఎక్కడ ఉన్నాయో బయట ఉన్నాయి, డిపెండెన్స్ ఎక్కడ ఉన్నారు బయట ఉన్నాయి, అన్ని బయట ఉన్నాయి కదా. నాకు ఆటంకాలు వస్తున్నాయి నాకు ఆటంకాలు వస్తున్నాయి నువ్వు అంటున్నావు. నువ్వు ఉంటే నీకు ఆటంకాలు ఉన్నాయా, నువ్వు లేకుండా ఆటంకాలు ఉన్నాయా? మరి ఇక్కడికి నాన్నగారి దగ్గరికి వచ్చాడు. ఏంటని నాన్నగారు అంటే నేను ఎవరిని? ఇప్పుడు నాకు ఆటంకాలు వస్తున్నాయి నాకు ఆటంకాలు వస్తున్నాయని చెబుతున్నావు. అని నేను ఉంటే ఆటంకాలు వస్తున్నాయా, నేను లేకుండా ఆటంకాలు వస్తున్నాయా? ఈ ఆటంకాలు నేనుకి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా? అంటే నేనుంటేనే ఆటంకాలు వస్తాయి, నాకు ఆటంకాలు వస్తున్నాయి అని అంటున్నాడు తల్లిదండ్రులు. అంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఆటంకాలు వస్తున్నాయి. ఆ ఆటంకాలు ఏ నేనుకి వస్తున్నాయి? ఏ నేనుకి వస్తున్నాయి? ఈ మాయ నేనుకి వస్తున్నాయి, ఈ నిద్య నేనుకి వస్తున్నాయి. ఏమంటే రమామహర్షి గారు సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, మామూలుగా మీకు దుఃఖం కలుగుతుంది, నాకు ఏదో స్వప్నం వచ్చిందనుకోండి, ఎవరో బాధపడుతున్నట్టు నాకు స్వప్నంలో కనిపించింది, ఆ బాధను చూసి నాకు దుఃఖం వచ్చింది, ఈ దుఃఖం ఈ బాధ ఎంత చెప్పు ఉంటుందంటే మీకు స్వప్నం ఉందని చెప్పి ఉంటుంది, ఆ స్వప్నం నుంచి మీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తే ఆ బాధపడ్డవాడు అసత్యమే, ఈ బాధ ఆ బాధను చూసి నీలో ఎవరికైతే దుఃఖం వచ్చిందో దుఃఖపడ్డవాడు అసత్యమే, అది అసత్యమే ఇది అసత్యం అనేది తెలుస్తుంది. ఈ ఆటంకాలు ఇవన్నీ కూడా లోపల వస్తువు నీకన్నీ తెలిస్తే ఇవన్నీ కూడా అసత్యాలన్న సంగతి నీకు, ఆటంకాలు కూడా అసత్యాలే అనే సంగతి నీకు తెలుస్తుంది. ఇదంతా నిజ్యా నేను కల్పించింది, మాయ నేను నిజ్యా నేను కల్పించింది, దేహగతమైన నేను కల్పించింది. దీన్ని హృదయ గ్రంథి అంటారు, చిజ్జడ గ్రంథి అంటారు. నువ్వు దేహం కాకపోయినప్పటికీ ఆ దేహం నేనేనే భావం నీకు తీసుకొస్తాను. ఏది ఈ హృదయ గ్రంథి, చిజ్జడ గ్రంథి. ఆ గ్రంథి తెలిసేనే కానీ ఆ ముని తెలిసేనే కానీ జ్ఞానం కలగదు. ఇప్పుడు మన మనసులో చాలా పొరలు ఉన్నాయి, మాయ పొరలు. ఏం పొరలు అయ్యి? మాయ పొరలు. మీరు జాగ్రత్తగా ఎక్కువ మాట్లాడకుండా, మీరు ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి మీ పనేది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకుండా ఉంటే, మీరు సత్పురుషులు సహవాసం చేస్తుంటే లోపల మాయ పొరలు తెగిపోతూ ఉంటాయి. ఒకటి ప్రతి వాడికి సాధన చెయ్యాలి సాధన చెయ్యాలని ఉపలాటం. నేను ఎంత సాధన చేస్తున్నానంటే నీకంటే నేను ఎక్కువ చేస్తున్నాను అని ఇలా అనుకుంటా ఉంటారు. అందరికీ సాధన చెయ్యాలని ఉబ్బలాటలే. అప్పుడు భగవాన్ అన్నారు, ఆ సాధన చేసేవాడిని తీసేయడానికి సాధన అన్నారు. భగవాన్ అన్నారంటే ఎంత బాగుందో చూడండి, నేను సాధన చేస్తున్నాను నేను సాధన చేస్తున్నాను ఇవి అనుకుంటూ ఉంటాడు. ఇది సాధన చేసి సాధన చేసి ఇది కనిపెట్టి ఏంటి, లోపల దేవుని కనిపెడతాడా లేకపోతే ఉన్న వస్తువుని కనిపెడతాడా, అది లేకుండా ఉంటే కదా ఇది లోపల. ఈ సాధన చేసి సాధన చేసి ఎవడైతే సాధన చేస్తున్నాడో సాధన చేసేవాడిని తీసేయాలి. ఈ సాధన చేసేవాడిని తీసేస్తే జ్ఞాన మార్గం. ఆ సాధన చేసేవాడిని మనంతరం మనం తీసుకోలేకపోతే ఈశ్వరుడి పాదాలకి సాధన చేసేవాడిని ఈశ్వరుడి పాదాల దగ్గర పడేస్తే అది భక్తి మార్గం. నువ్వు జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం. నీ అంతటి నువ్వు తీసేసుకో సాధన చేసేవాడిని, అది జ్ఞాన మార్గం. నీ అంతటి నువ్వు తీసుకోలేవాడిని ఈశ్వరుడికి అర్పించే, డెడికేట్ చేసే, ఈశ్వరుడికి సమర్పించే, ఆ సాధన చేసేవాడిని ఈశ్వరుడి పాదాల దగ్గర పడదు, అది భక్తి మార్గం. ఈ మార్గంలో అయినా తరించవచ్చు నువ్వు, ఆ మార్గంలో అయినా తరించవచ్చు. భగవంతుడు ఎక్కడో దూరం ఉన్నాడు, చైతన్యం ఎక్కడో దూరం ఉంది, ఆత్మ ఎక్కడో దూరం ఉందని నీకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది కాబట్టి అక్కడ చేరాలని నీకు అనిపిస్తుంది. అది ఎప్పుడు మీరే, మీకు తెలిసిందా నీకు తెలియకపోయినా అది ఎప్పుడు మీరే. మురుగునారు 30,000 పద్యాలు రాశాడు రమణ మహర్షి గారు. మీరు ఎప్పుడైనా రమణాశ్రమం అయితే మురుగునారు గారు సమాధి చూడండి. అంటే రమణాశ్రమానికి ఉత్తరం వైపు ఉండదు, అంటే మనం కొండ స్కంధాశ్రమానికి వెళ్ళి దాటిలో మురుగునారు సమాధి ఉంది. ఆయన 1923 భగవాన్ దగ్గరకు వచ్చారు. ఆయన పెద్ద సాహిత్యం చదవలేదు, తమిళ పండితుడు. మెడ్రాసులో ఒక తమిళ ఒక కాలేజీలో తమిళ పండితుడిగా ఉండేవాడు ఆయన. ఆయన మాన్గారు తీసుకొచ్చి, మురుగునారు మాన్గారు తీసుకొచ్చి నామయాడ బుక్ ఇచ్చాడు. అంటే భూమి అమ్మాయి నేను ఎవడైనా పుస్తకం ఇచ్చాడు. అది చదివి భగవాన్ దగ్గరికి దర్శనానికి వెళ్ళాడు. మన జన్మాంతర అనుబంధం ఎటువంటిదో కానీ, పూర్వజన్మ స్మృతి పూర్వజన్మ సంబంధం ఎటువంటిదో కానీ, అప్పుడు రమణాశ్రమంలో చిన్న తాటాకులు పాకలు ఉండేవాడు భగవాన్. రమణాశ్రమం అంటే ఇప్పుడంటే అభివృద్ధి అయింది కానీ అప్పుడు పెద్ద అభివృద్ధిలో లేదు. తాటాకులు పాకలు ఉండేది 1923 నాటికి. మురుగునారు వెళ్ళారు చూడటానికి, ఒక అత్తం అచ్చిపళ్ళు అయి పుచ్చుకుని మురుగునారు చూడటానికి వెళ్ళారు భగవాన్. భగవాన్ ఆ తాటాకులు పాకలోంచి లెగిసి బయటకు వచ్చేసరికి, మురుగునారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆ తాటాకులు పాకలో కూర్చుని ఆయన నొరక మంచం మీద కూర్చున్నారండి. ఆ కూర్చున్న ఆయన మురుగునారిని చూసి బయటకు వచ్చేసరికి, సరే మురుగునారుడు మురుగునారు భగవాన్ చూసేటప్పటికీ జన్మాంతర స్మృతి, ఆ జన్మాంతర అనుబంధం. అంతకుముందు వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేదు. మామూలుగా చలనం లేని వస్తువు ఎలా ఉంటుందో, ఒక చలనం లేని వస్తువు ఎలా ఉంటుందో భగవాన్ చూడగానే అలా చలనం లేని వాడు కింద అయిపోయాడు. ఏం చేతండి, సత్యం ఆత్మ వెలుగు పరమాత్మ ఆ కళ ద్వారా మనం చూస్తుంది అనిపించినట్టు. ఏదో ప్రపంచానికి ఏ శక్తి అయితే ఆధారంగా ఉందో, ఏ వెలుగైతే ఆధారంగా ఉందో, ఏ చైతన్యం అయితే ప్రపంచానికి ఆధారంగా ఉందో, ఆ చైతన్యం ఆ శాంతి ఆ సుఖం ఆ కళ్ళ ద్వారా నన్ను చూసేది రమణ మహర్షి కాదు. అలా ప్రపంచానికంతా ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఆ వస్తువే ఆ కళ్ళ ద్వారా నన్ను చూస్తాను అనిపించేది నాకు అచల స్థితి వచ్చి, అంటే రాయగా అయిపోతుందో. అలాగే ఫస్ట్ మీటింగ్లోనే మొదటి దర్శనంలోనే అదే శేషస్పీర్ చెప్పాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. అదే శేషస్పీర్ భాషలో చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ దర్శనంలోనే ఆ జన్మాంతర అనుబంధాన్ని బట్టి అది నాకు కలిగిందండి. ఆ రోజు మొదలు మురుగునారు ఇంకో సైంట్ని చూడలేదు, ఇంకో సేదిని చూడలేదు, ఇంకో యాత్రకు వెళ్ళలేదు. ఎలాంటి మీరేంటి, అనేక మంది మహాత్ములు ఉన్నారు లోకంలో, ఎక్కడ వెళ్ళరేంటి, మీ అరుణాచలం విడిచిపెట్టరేంటి, ఎక్కడికి వెళ్ళరేంటి అని మురుగునారిని అడుగువారు. లోకంలో అనేక మంది మహాత్ములు ఉండొచ్చు, నాకిది చాలు, నాకిది సరిపోతుంది. ఎవరికైనా ఇతర మహాత్ములు అవసరం అయితే ఇతర మహాత్ముల దగ్గరికి వెళ్ళొచ్చు, నాకిది సరిపోతుంది. ఇంకా సూర్యుని చూచాక ఈ కృష్ణాద్వీపాలు నాకు చూడాలండి, నాకిది సరిపోతుంది. ఆ రూపం సరిపోతుంది, ఆ నామం సరిపోతుంది, ఆ టీచింగ్ సరిపోతుంది, నాకు ఇది సరిపోతుంది అన్నాడు మురుగునారికి. 1923 భగవాన్ గారికి వెళ్ళాడు. 26 ఆయన ఆ ఉద్యోగం కాలేజీలో ఆ ఉద్యోగం విడిచిపెట్టి అరుణాచలం వచ్చి సెటిల్ అయిపోయాడు. ఎవరు మురుగునారు వచ్చి అక్కడ ఏదో ఆ రోజుల్లో నెలకి 1,000 రూపాయలు 2,000 రూపాయలు పూచుకుని ఉద్యోగం చేసి, మెడ్రాసులో తమిళ పండితులు ఉద్యోగం చేసే రోజుల్లో తమిళనాడు తిరువన్నమలో ఇచ్చి అరుణాచలం ఇచ్చి ఇంటింటికి వెళ్ళి 4 సంవత్సరాలు భిక్ష చేసుకున్నాడు ఆయన. ఎవరు మురుగునారు భిక్ష చేసుకున్నాడు. ఎందుకంటే లోపల ఏదైనా పొగరబోస్తనం ఉంటే, అహంకారం ఉంటే, దేహాభిమానం ఉంటే బయటకు వచ్చేస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్తే చెడతా ఉంటాడు కదా, నువ్వు రాయిలా ఉన్నావు నీకు భిక్ష అంటే ఒకడు పొమ్మంటాడు, ఒకడు నువ్వు దొంగపోతులా ఉన్నావు అంటాడు, లేదా నువ్వు పని చేసుకోరాదు వయసులో ఉన్నావు అంటాడు. అందరూ తిడతారు కదా, ఇళ్ళకెళ్ళినప్పుడు తిడతారు కదా. ఆ చిట్లన్నీ పడ్డప్పుడు మన మనసు ఎలా ఉంది అలా చూసుకోవడం కోసం 4 సంవత్సరాలు తిరువనమలై నన్ను భిక్ష చేసుకున్నాడు. అంటే ప్రాక్టికల్ అన్నమాట, ప్రాక్టికల్ సైడ్. అంటే ఎదటి వాడు విమర్శించినప్పుడు మనం ఎంత డిస్టర్బెన్స్ లేకుండా అన్డిస్టర్బ్డ్గా ఎంత కైట్గా మనం ఉండగలం, ఎంత కూల్గా మనం ఉండగలం. ఉద్యోగం నిర్మాణం చేసిన తర్వాత మురుగునారు అరుణాచల్లో 4 సంవత్సరాలు భిక్ష చేసేవాడు. ఎప్పుడైనా భగవాన్ అనువడతారు, భగవాన్ భోజనం చేయలేదు, భగవాన్ భోజనం చేయలేదు, భగవాన్ ఇంకా భోజనం చేశారో లేదని విచారణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మురుగునారు ఇంకా భోజనం చేశారో లేదని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అనువ్రత భగవాన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం మనకు తెలుస్తుంది. మురుగునారికి భగవానికి ఉన్నటువంటి అనుబంధం మనకు తెలుస్తుంది. అది ఆత్మ ఎక్కడ ఉంది, చైతన్యం ఎక్కడ ఉంది, అది వేరు నేను వేరు అనేటువంటి ముందు ఆ బుద్ధి వదిలేవయ్యా. ఆ బుద్ధి నువ్వు వదిలేయి, ఏం అక్కర్లేదు, మనకు భయం వస్తాం. కారణం ఏం చెప్పండి, మీరు వేరు నేను వేరు అనుకోవటం వాళ్ళు. అంటే ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది, ద్వైతం నుంచి వస్తుంది. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఏదైనా కోరిక కలుగుతుంది అనుకోండి, ఎందు నుంచి వస్తుంది, ద్వైతం నుంచి వస్తుంది. కోరిక ద్వైతం నుంచి వస్తుంది. మనకి గౌరవం ఆశిస్తాం అనుకోండి, ఏదైనా అది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ద్వైతం నుంచి వస్తుంది. చాలా ఎక్కడి నుంచి వస్తుంది, ద్వైతం నుంచి వస్తుంది. మొత్తం అన్ని చెడ్డలు ద్వైతం నుంచి వస్తాయి. నువ్వు ప్రాణిదాని చోట నువ్వు చాలక్యం పొందుతున్నావు అంటే నీకు ద్వైత బుద్ధి వస్తుంది. నీకు ద్వైత బుద్ధి ఎందుకు వస్తుంది, నువ్వు ప్రాణిదాని తోటి చాలక్యం పొందుతున్నావు. అసూయ ఎందుకు వస్తుంది, ద్వైతం వల్ల వస్తుంది. అసూయ ఎందుకు వస్తుంది నీకు, సర్వసాధారణంగా మానవుడికి తొందరగా వచ్చేది ఏంటంటే అసూయ. అక్క చెల్లెళ్ళకు కూడా అసూయ వచ్చేస్తుంది. ఎక్కడో పరాయకుడు అక్కర్లేదు, అక్క చెల్లి సిస్టర్స్లో కూడా అసూయ వచ్చేస్తుంది. ఏంటంటే అసూయ తొందరగా ఎందుకు వస్తుందంటే దానికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. వ్యాపారం చేసుకుంటే మనం పెట్టుబడి పెట్టాలి, అసూయకి పెట్టుబడి పెట్టక్కర్లేదు, అంటే తొందరగా వచ్చేస్తుంది. నేను వేరు వారు వేరు అనుకోవటం వల్ల నీకు అసూయ వస్తుంది. అంటే రుగ్మతలవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు భయం ఎక్కడి నుంచి వస్తుంది, అసూయ ఎక్కడి నుంచి వస్తుంది, లేదా కోరిక ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని ద్వైతం నుంచి వస్తున్నాయి, ఎన్నిక ఎక్కడి నుంచి వస్తున్నాయి, ద్వైతం నుంచి వస్తున్నాయి. ద్వైతం లేదనుకో, ద్వైతం అంతా లేదనుకో, మీకు ఫుల్నెస్ వచ్చేస్తుంది, ఒక విధంగా మిండితనం వచ్చేస్తుంది. అంతా నీవే అనుకున్నట్టు ఒక విధంగా మిండితనం వచ్చేస్తుంది. అయ్యా లోకానికి నువ్వు భయపడకు, నువ్వు లోకాన్ని భయపెట్టకు, అప్పుడు నిన్ను నేను ప్రేమిస్తాను, అనుగ్రహాన్ని నీకు ఇస్తాను అన్నాడు కృష్ణుడి గీతలో. నువ్వు లోకాన్ని భయపెట్టకు, లోకానికి నువ్వు భయపడకు, అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. నువ్వు నాకు భక్తుడు అయితే నా అనుగ్రహానికి నువ్వు అర్హుడు అవుతావు. నువ్వు ఇతరులను భయపెట్టద్దు, ఇతరులకు నువ్వు భయపడవద్దు. అది గీతలో చెప్పినటువంటి భగవంతుని సిద్ధాంతం. అంటే భయం ఎందుకు వద్దని చెప్పాడు, చెప్పండి. భయం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే నువ్వు భయపడద్దు, ఇతరులకు నువ్వు భయపడద్దు, ఇతరులు నువ్వు భయపెట్టద్దు. అప్పుడు నువ్వు నాకు ఇష్టడు అవుతావు, నాకు భక్తుడు అవుతావు. అప్పుడు నా స్వరూపం నీకు తెలుస్తుంది. నువ్వు కానిదానితోటి తాదాత్యం పొందే అలవాటుని వదిలేయినవు, నువ్వు కానిదానితోటి తాదాత్యం పొందే అలవాటునవు వదిలే. అంటే నీకు సబ్జెక్ట్ అర్థమవుతుందంటే ఈ వేదన, ఈ రోదన ఈ క్షణంలో ఆరిపోతుంది. నీ మనసులో ఏదైనా వేదన ఉందనుకోని అనుకోని మాట వచ్చింది. మనసుకో పేరుంది, ఏం పేరమ్మది, ఓ చక్కడ పేరుంది శాస్త్రంలో, యాతనా శరీరం అని. ఏం పేరుది, యాతనా శరీరం. యాతనలు మన శరీరం చేతని యాతనలు, ఎవరు మనస్సే తెచ్చి పెడుతున్నట్టు యాతనలు అన్నీ కూడా. అంటే యాతన తెచ్చేది కాబట్టి దాన్ని యాతనా శరీరం అన్నారు. ఏ శరీరం అని, యాతనా శరీరం. అంటే వేదన తెచ్చి పెడుతుంది, ఎవరు తెచ్చి పెడుతున్నారు, మనసే తెచ్చి పెడుతుంది. ఈ యాతనా శరీరం యొక్క దాని తోకలు అర్థమైతే, దాని వాండరింగ్ నీకు అర్థమైతే, దాని మూలం నీకు తెలిస్తే ఇప్పుడు నీకు చల్లారిపోతుంది. ఎంత దుఃఖం ఉన్నప్పటికీ నీ మనసులో, ఎంత వేదన ఉన్నప్పటికీ అది నీకు ఇప్పుడే నా చల్లారిపోతుంది. అంటే ప్రయత్నం ఎందుకంటే నువ్వు ఏదైతే నువ్వు కాదో దాంట్లో నువ్వు తాదాత్యం పొందుతున్నావు, దాంట్లో నుంచి విడుదల పొందటమే నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం. ఉన్న వస్తువు ఇక్కడ ఉండి దాన్ని తెలుసుకోవడానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు, అది ఏం కనిపెట్టక్కర్లేదు, అది నువ్వేమీ కనిపెట్టక్కర్లేదు. నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు కాని దానితోటి నీకున్న తాదాత్మ్యాన్ని వదులుకోవాలి. భగవంతుడు చెప్పిన మాటలు కాకుండా లోకం గొడవలు మీరు బాగా ఇంట్రెస్ట్గా వింటున్నారనుకోండి, మాట వచ్చుకోనుకోండి, దాన్ని లోకవాసన అంటారు. ఆ లోకవాసన నీకున్నంత కాలం మనసు లోపలికి వెళ్ళదు. తపస్సు అంటూ ఏమీ లేదు, మనకు వచ్చే తలంపు వల్ల, మనం చేసే చేత వల్ల, మనం మాట్లాడే మాట వల్ల మనకేం తగ్గాలి, దేహబుద్ధి తగ్గాలి, అదే తపస్సు. మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందంటే మీకు ఎప్పుడన్నా తలకాయ పూట రావచ్చు, కాళ్ళు లాగొచ్చు, కళ్ళు మంటలు పెట్టచ్చు, కానీ మనసులో ఉన్న దుఃఖం అంతా నశించిపోతుంది. మామూలుగా మీకు శరీరంలో ఏదైనా బాధ రావచ్చు, కళ్ళు మంటలు పెట్టచ్చు, లేదా తలకాయ పూట రావచ్చు, చెవి పూట రావచ్చు, కానీ సబ్జెక్ట్ మీకు ప్రాపర్గా మీరు ఫాలో అవుతుందంటే మనసులో ఉన్న దుఃఖం అంతా చల్లారిపోతుంది. ఈ యాతనా శరీరం దానికి వాంటర్ నిష్కల్పి నీకు తెలిస్తే మనసుని ఏమంటారు, యాతనా శరీరం. నీ యాతన అనేది కూడా నీ మనసుకే కారణం. ఏమక్కర్లేదు, నీ మనసు మీకు స్వాధీనంలో ఉందనుకోండి, ఉదాహరణకు అనుకోండి, నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలో ఉన్నాయనుకోండి, నీ మనసు నిర్మలంగా ఉందనుకోండి, నీ మనసు నిశ్చలంగా ఉందనుకోండి అనుకోండి, మీకు లోపల నీ హృదయంలో మీకు శాంతి కుదిరిందనుకోండి, ఈ లోకంలోనే జనమందరం మీకు శత్రువులైనా మిమ్మల్ని చేసి ఏం లేదు, మీకు అపకారం లేదు. లోకంలో మనుషులందరూ మీకు శత్రువులు అనుకోండి, అనుకుని మాట వరుసలు, కానీ మీ మనసు మీకు స్వాధీనంలో ఉంటే, మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలో ఉంటే, మీ హృదయంలో శాంతి మీకు అందుతుంటే, లోకం అంతా శత్రువులుగా ఉన్నప్పటికీ మీకు ప్రమాదం లేదు, ఏమీ ప్రమాదం లేదు. మీ మనసు కుదిరిపడితే, మీ మనసుకు అంతర్దృష్టి కలిగితే, మీ కనుక నిగ్రహం కనుక సాధ్యమైతే, మీ కనుక నిగ్రహ ఆత్మ వినిగ్రహ దాన్ని బాగుగా అంటే ఒక మాదిరిగా కాదు బాగుగా కనుక మీరు మనస్సును నిగ్రహించుకుంటే, కృష్ణుడు వాడాడు ఈ మాట, ఆత్మ వినిగ్రహ అంటే జాగ్రత్తగా మీ నియమంలో ఉంటే మనస్సుని, అంటే చాపల్యం లేకుండా మీ మనసులో కనుక చాపల్యం లేకుండా ఉంటే, లోకంలో అందరూ శత్రువులైనా మిమ్మల్ని చేసేది ఏమి లేదు. ఇంకేత మర్మం అంతా మాయ అంతా మనసులో ఉంది. మర్మం ఎక్కడుంది? మనసులో ఉంది. మాయ ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు అణిగిపోతే మాయ అణిగిపోతుంది, మర్మం అణిగిపోతుంది, అని అణిగిపోతాయి. మనసు అణిగిపోతే అని అణిగిపోతాయి. మన శరీరం చనిపోతుంది, శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేది యాతనా శరీరం ప్రయాణం చేస్తుంది. అదేం మారదట్టండి, భగవాన్ అన్నారు, అదేమి మారదట్టండి. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండగా ఈ భూమి మీద ఉండగా నువ్వు కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేసి ఆ యాతన శరీరాన్ని పోగొట్టుకోవాల్సిందే, కానీ మరణానంతరం నీకు అదేం పోదు. ఈ చావుల వల్ల ఈ ప్రయాణాల వల్ల ఏం మారదవయ్యా యాతన శరీరం. నువ్వు సత్పురుషుని ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి, పెద్దలకు సేవ చేసి నువ్వు ఈ సాధన చేసి పోగొట్టుకోవాల్సిందే, కానీ కేవలం చచ్చిపోవటం వల్ల పుట్టడం వల్ల పోయింది కాదని. శరీరం చనిపోతే ఎవడ జ్ఞానం అవడం. శరీరం చనిపోవడానికి సాధన ఎందుకండి? మనం సాధన చేయాలి చచ్చిపోవడానికి. ఏదో రోగం వస్తుంది చచ్చిపోతాం, ఏం సాధన చేయాలి చచ్చిపోవడానికి. చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు, ఈ యాతన శరీరం పోగొట్టుకోవడానికి సాధన కావాలి. అంటే మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ శరీరం వచ్చింది ఏదో తింటున్నాం బాగా ఉంటున్నాం మనం అనుకుంటాం, అది కాదు. ఈ శరీరం ఈ భూమిలో ఎంతసేపు ఉంటుందంటే, ఆ శరీరం ద్వారా లోపల ఆ జీవుడికి ఎన్ని అయితే అనుభవాలు కలగాలో, అనుభవాలు కలిగిన తర్వాత దాన్ని సెపరేట్ చేసేస్తారు. ఇంకా ఉంటారు ఆ దేహాన్ని ఉంచరు. ఒకవేళ మనం అనవచ్చు, ఏమైనా నాకు ఇంటికాడ తినడానికి తిన్నుంది, ఎంతకాలం తిన్నా మనకు లోటు లేకుండా తిన్నుందన్నా సరే ఊరుకోడు. మొదట ముద్ద పెట్టుకున్నాక రెండో ముద్ద కూడా ఈశ్వరుడు తిన్నాడు. ఆడికి 2,000 కోట్లున్నా, 3,000 కోట్లున్నా, 10,000 కోట్లున్నా, మొదట ముద్ద పెట్టుకున్నాక రెండు ఆయన దేహ ప్రారంభం ప్రకారం రెండో ముద్ద పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే, రెండో ముద్ద నోట్లో పెట్టుకోకుండా చచ్చిపోతాడు. ఇలా పరిపూర్ణమైన భక్తి ఉన్నప్పుడు మాత్రమే పరమేశ్వరి పరిచిత్ర మీకు పూర్తిగా భక్తిని బాధ్యతను తీసుకుంటాడని చెప్పబడింది. పరిపూర్ణమైన భక్తి ఉండవలను అనేది పరమేశ్వరుడు అనుగ్రహించడానికి ముందు ఉండవలసిన తప్పనిసరిక. అంటే పరిపూర్ణమైన భక్తి లేకపోతే పరమేశ్వరుడు అనుగ్రహించడా? కొంచెం కొంచెం భక్తి ఉంటే అనుగ్రహించడా? పరిపూర్ణంగా ఉండాలా భక్తి? సకం సకం భక్తి ఉంటే అనుగ్రహించడా? పూర్ణంగా ఉండవలసిందనే భక్తి అని ఎవరు భక్తుడు భగవద్గీతలో శ్లోకం చదివి భగవంతుడు చెబుతున్నారు. అంటే పరిపూర్ణమైన భక్తి ఉండవలసిందేనా? మరి భగవంతుడు స్వరూపమే కరుణ అంటున్నారు కదా, అంటే భగవంతుడి యొక్క స్వరూపమే దయాస్వరూపం అంటున్నారు కదా, కరుణాస్వరూపం అంటున్నారు కదా. అది మనం పూర్ణ భక్తి రాకపోతే భక్తుల పట్ల, అంటే ప్రజల పట్ల, తన దగ్గర పట్ల, తన దగ్గర పట్ల ప్రేమ కలిగి ఉండడా? బాగా అర్థం చేసుకోండి మీరు. అంటే పరిపూర్ణమైన భక్తి లేకపోతేనే కానీ భగవద్గృహం రాదని అంటున్నారు. అంటే భగవంతుడు సహజంగానే కరుణాస్వరూపుడు దయాస్వరూపుడు కదా, అటువంటి ప్రేమ భక్తి లేకపోతే అతనికి ఆప్యాయత ఉండదా, ప్రేమ ఉండదా అని ప్రశ్న. భయాన్ని ఏమంటున్నారంటే, అదేమిటండి భక్తి లేకుండా ఎవరుంటారండి అంటున్నారు భగవాన్. భక్తి లేకుండా ఎవరుంటారండి? భక్తి లేకుండా ఎవరు ఉండరు. చాలా అద్భుతమైన టీచింగ్ వస్తుంది ఇక్కడ వినండి, చాలా వండర్ఫుల్ టీచింగ్. భక్తి లేకుండా ఎవరుంటారండి? ప్రేమ లేకుండా ఎవరుంటారండి? ఎవరు ఉండరు. భక్తి లేకుండా ఎవరుంటారు? ఎవరు ఉండరు. ప్రేమ లేకుండా ఎవరుంటారు? ఎవరు ఉండరు. ప్రతివాడు తమ తాను ప్రేమించుకుంటున్నాడు కదా, ప్రతి మనిషి కూడా వాడిని వాడు ప్రేమించుకుంటున్నాడు కదా. మనకు ఇతరులు ఇష్టం లేకపోయినా నీకంటే నీకు ఇష్టమే కదా. నీ కోడలంటే నీకు ఇష్టం లేకపోయినా నువ్వంటే నీకు ఇష్టం. నీ ఆయన అంటే నీకు ఇష్టం లేకపోయినా, మీ ఆయన అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరంటే నీకు నీకు ఇష్టం. అంటే ఏంటంటే భగవాన్ చెప్తున్నారు, ప్రతి మనిషికి కూడా ఇతరులు అంటే ఇష్టం లేకపోయినా తనంటే తనకి తనంటే బాగా ఇష్టం అంటుంది. ఏమంటే ఆత్మ అనేది ఒకటి ఉందని, దైవం అనేది ఒకటి ఉందని ఆ గుర్తు అది ఒకటే చాలన్నారని భగవాన్. వండర్ఫుల్ టీచింగ్ చూడండి మీరు. ఈ దీనికి రుజువులు అక్కర్లేదు, సాక్ష్యాలు అక్కర్లేదు, కోర్టుకి వెళ్ళక్కర్లేదు, ఇతరమా దగ్గరే. ప్రతి మానవుడికి తన మీద తన భక్తి లేకుండా, తన మీద తన ప్రేమ లేకుండా ఎవరైనా సృష్టిలో ఉన్నాడు. ఈ భర్త అంటే ఇష్టం లేని భార్యలు ఉన్నారు, భార్య అంటే ఇష్టం లేని భర్తలు ఉన్నారు. మీకు అర్థమవుతుంది, తల్లిదండ్రులు అంటే ఇష్టం లేని పిల్లలు ఉన్నారు, పిల్లలు అంటే ఇష్టం లేని తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వాడంటే వాడికి ఇష్టం లేని మనిషి సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? ఎవడో లేదు. దేవుడు అనేది వాడు ఒకడు ఉన్నాడని, చైతన్యం అనేది ఒకటి ఉన్నాడని, ఆత్మ అనేది ఒకటి. తను ఎవడు? తాను తెలియకే ఆత్మయ్య ఉన్నాడు. తను ఎవడు? తాను తెలియకనే చైతన్యమయ్యి ఉన్నాడు. తను ఎవడు? తను తెలియకేనే దైవమై ఉన్నాడు. తను ఎవడు? తాను తెలియకే కావు గుట్టుకు లేని వస్తువు అయి ఉన్నాడు. అంటే తన మీద ఎందుకు తనకి అంత ప్రేమ ఉంది? తానెవరో తనకు తెలియకపోయినా తన అసలు వస్తువు అదే, తన అసలు వస్తువు అంటే తను తాను ప్రేమించుకోకుండా ఎవరు ఉండదు. ఇక్కడ మీరు గ్రహించవలసిన పాయింట్ ఏమిటి? ఈ బాగా సూర్యుడు పాయింట్ అండి. మీకు ఎక్కడ మీద ఇష్టం లేదు, లోకం ఎవరి మీద అన్న, నీ మీద నీకు ఇష్టం ఎందుకు? అది ఒకటే చాలు, భగవంతుడు అనే ఉన్నాడని, నీ హృదయంలో చైతన్యం ఒకటి ఉందని, నీ హృదయంలో ప్రేమ వస్తు ఒకటి ఉందని, నీ హృదయంలో చావు లేని వస్తు ఒకటి ఉందని గుర్తించడానికి 100 రుజువులు అక్కర్లేదు, 100 మాటలు అక్కర్లేదు, 100 శాస్త్రాలు అక్కర్లేదు, 100 పండితులు చెప్పిన మాటలు అక్కర్లేదు. ఈ చిన్న వాక్యం, ఈ పొట్టి వాక్యం, ఇది ఒకటే చాలు. ఈ పొట్టి మాట చాలన్న, పెద్ద పెద్ద మాటలు పొడిగలాంటి మాటలు ఎందుకు? ఈ చిన్న మాట, ఈ బుల్లి మాట, ఈ పొట్టి మాట ఒకటే చాలు. భగవంతుడు ఉన్నాడని తెలియపడతాను అంటే ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, పరమాత్మ అనేది ఒకటి ఉంది, చావు లేని వస్తువు అనేది ఒకటి ఉంది అని తెలియటానికి నీ నీ మీద నీకున్న ప్రేమే కారణం. ఇంకో కారణాలు నీకు అక్కర్లేదు అన్నాడు. నీ మీద నీకు ఎందుకు ప్రేమ కలగాలి? ఎవరి మీద నీకు ప్రేమ లేదు, నీ ఇంట్లో వ్యక్తుల మీద కూడా నీకు ప్రేమ లేదు, ఇంట్లో కూడా ఆశ్రయించుకుంటున్నావు నువ్వు, కానీ నీ మీద నీకు ప్రేమ ఉంది. ఎందుకు ప్రేమ ఉంటావు? నీ మీద అందరి మీద నీకు ప్రేమ లేకపోతే నీ మీద నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది? నీ హృదయంలో ఒక నిజమైన వస్తువు ఉందని చెప్పడానికి నీ మీద నీకున్న ప్రేమ గుర్తు. నీ హృదయంలో చైతన్యం ఉందని చెప్పడానికి నీ మీద నీకు ప్రేమ, నీ మీద నీకున్న ప్రేమ గుర్తు. ఇంకో గుర్తు ఎక్కడ? శాస్త్రాలు అక్కడ. ఇప్పుడు సృష్టిలో కొన్ని వేల కోట్లు ఉన్నారు జనం, కొన్ని వేల కోట్లు ఉన్నారు జనం. ఇందులో ఒక్కడికైనా వాళ్ళ మీద ప్రేమ లేని మనిషిని చూపించండి మీరు. చివరి జంతు జాలంలో కూడా అది అందరికీ అనుభవమే. మీ ప్రతి మనిషి తన తాను ప్రేమించుకుంటాడు, అది ఇతరులు చెబుతారు కానీ మీకు తెలియదా? మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కదా, ఇతరులు చెప్పడం ఎందుకు? అది గురువు చెప్పాలా, శాస్త్రం చెప్పాలా? మీ అనుభవం అది. ఆత్మలో ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే, అంటే ఆత్మకు మించిన ప్రేమ ఏ వస్తువులైనా లేదు. ఆత్మ కట్టింది ప్రతిదీ జడమే. ఆత్మ చాలా ప్రేమ గల వస్తువు కాబట్టి, అది నీ లోపల ఉండ కాబట్టి నీ మీద నీకు ప్రేమ కలుగుతుంది, లేకపోతే నీ మీద కూడా నీకు ప్రేమ కలగదు. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి, ఎంత గొప్పగా ఉందో చూడండి టీచింగ్. లోపల నీ లోపల ఆత్మకి ప్రేమ లేదనుకో, నీ లోపల నీ లోపల ఉన్న వస్తువు కనుక ప్రేమ ఎలా ఉంటుందో తెలియదనుకో, నీ మీద నీకు కూడా ప్రేమ కలగదు. నీ మీద నీకు ఎందుకు ప్రేమ కలుగుతుందంటే, నీ హృదయంలో ఉన్న వస్తువు ఆత్మను చూసావో చైతన్యం చూసావో దాని స్వరూపమే ప్రేమ. అంచేత నీ మీద నీకు ప్రేమ కలగదు. నీ మిమ్మల్ని నీకు ప్రేమించుకుని ఎవడమైనా గురువు చెప్పాలండి, గురువు చెప్పాలండి, చెప్పక్కర్లే, శాస్త్రం చెప్పాలా? చెప్పక్కర్లే. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు రోజుని, అది మీ అనుభవం, అది మీ అనుభవం. దానికి ఇతరులు చెప్పేదండి, ఇతరులు ఏం చెప్పక్కర్లేదు. నీ హృదయంలో ఉన్న వస్తువు ప్రేమ వస్తువు కాకపోతే నీ మీద నీకు కూడా ఆ ప్రేమ కలగదు. ఇది ఒక్కడే గుర్తుపెట్టుకున్నారు. ఈశ్వరుడు అంతర్యామిగా లేకపోతే, ఈశ్వరుడు హృదయంలో లేకపోతే ఏ రూపం కూడా సృష్టిలోకి రాదు. అది నరుడు యొక్క రూపం అవచ్చు, లేకపోతే పశువు రూపం అవచ్చు, ఏ రూపం కూడా సృష్టిలోకి రాదు. ఏ రూపం కూడా ఈ సృష్టిలోకి రాదు. అందరిలో ప్రతి వాడిలోనే ఉన్నాడు ఈశ్వరుడు. అంతటా ఉన్నాడు, ప్రతి వాళ్ళు కూడా ఉన్నాడు. కనుక తాను ప్రేమించడం ఆత్మనే ప్రేమించడం అవుతుందయ్యా. దేవుడి మీద ప్రేమ లేదంటావు ఏంటవయ్యా? నేను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అది దేవుడి మీద ప్రేమ కాకపోతే ఏమిటి? మరి నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అది ఆత్మ మీద ప్రేమ కాకపోతే ఏమిటి? నేను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అది చైతన్యం మీద ప్రేమ కాకపోతే ఏమిటి? ప్రేమ లేకుండా ఎవడున్నాడయ్యా? ఎవరిని ప్రేమించకపోవచ్చు? తన తాను ప్రేమించుకోకుండా ఎవడున్నాడు చెప్పు సృష్టిలో? తన తాను ప్రేమించుకోకుండా ఉన్న జీవుడు సృష్టిలో ఎవరైనా ఒక్కడున్నాడా? అదే గుర్తు. నీ లోపల ఆత్మ ఉందని, నీ లోపల ప్రేమ ఉందని, నీ లోపల చైతన్యం ఉందని, పరమేశ్వరుడు ఎక్కడో లేడు, నీ హృదయంలో ఉన్నాడని చెప్పడానికి అది ఒక్కటే గుర్తు. నువ్వు ఎంతో మందిని ద్వేషిస్తావు, ఎంతో మందిని ఆశ్రయించుకుంటావు, కానీ నిన్ను నువ్వు చూసి ఆశ్రయించుకు. నేను చూసుకుని 24 గంటలు నిన్ను చూసుకుని నువ్వు ప్రేమించుకుంటూనే ఉంటావు. నిన్ను ప్రేమించుకుంటాను, అదే నీ లోపం అంటే ప్రేమ వస్తువు ప్రేమ వస్తుందని చెప్పడానికి అది ఒకటే గుర్తు. నీ లోపం నీ హృదయంలో వస్తువుకి ప్రేమ లేదనుకో, నీకు నీ మీద కూడా ప్రేమ కలగదు. అనుగ్రహం ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది అని చెబుతారు. కాలంతో సంబంధం లేదు. భూతకాలంలో ఉంది, భవిష్యత్తు కాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది. అనుగ్రహం లేని కాలం లేదు, అనుగ్రహం లేని దేశం లేదు, అనుగ్రహం లేని ప్రాంతం లేదు. ఎప్పుడు చూసిన అనుగ్రహమే అనుగ్రహమే, అంత అనుగ్రహమే. కింద అనుగ్రహం, పైన అనుగ్రహం, ఎడు చూసిన అనుగ్రహం ప్రవాహం కింద ఉందని మీరు చెబుతున్నారు. అనుగ్రహం ఎప్పుడు దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రవాహంగా ఉంటూనే ఉందని మీరు అంటున్నారు. అది ప్రవహించిన కాలమే లేదు. అది ప్రవహించకుండా అనుగ్రహం లేని కాలం లేదు. పూర్వం ఉంది అనుగ్రహం, ఇప్పుడుంది, భవిష్యత్తులో కూడా ఉందని మీరు అంటున్నారు. అది ప్రవహించిన కాలమే లేదు. ఉత్తీయుడు కాదు, దానిని గ్రహించడం కావలసిన శక్తి సామర్థ్యాలు పెంపొందించుకున్న వారు మాత్రమే దాన్ని గ్రహించగలరు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే అది ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఎప్పుడు ఉంది, కానీ దాన్ని గ్రహించడానికి మటుకు మనిషికి తపస్సు ఉండాలి, విద్య ఉండాలి. అది గౌతమ బుద్ధుడు అన్నాడు, మా ముత్తాతలు చేసిన తప్పు, మా ముత్తాతలు చేసిన తప్పు, మా తాతలు చేసిన తప్పు నేను చెయ్యను అన్నాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఈ మాట ఏమన్నాడంటే అండి, మా ముత్తాతలు చేసిన తప్పు నేను చేయను, మా తాతలు చేసిన తప్పు చేయను. వాళ్ళ అనుగ్రహ ప్రవాహాన్ని గుర్తించకుండా వెళ్ళిపోయారు, ఆ నిర్వాణ సుఖాన్ని పొందకుండా వెళ్ళిపోయారు. ఆ పొరపాటు మటుకు నేను చేయను, అనుగ్రహాన్ని గుర్తిస్తాను, ఆ నిర్వాణ సుఖాన్ని పొందుతాను, వాళ్ళు చేసిన పొరపాటు మటుకు నేను చేయను అన్నాడు బుద్ధుడు. ఇంకా మనం మన తాతలు చేసి పొంది ఎలా చేస్తామో చెప్పుకుంటారు మనం అండి. మనం ఎలా చేస్తామంటే అండి, ఒకరి ఇంటికెళ్ళడానికి రోజు పూజ చేసుకోవడం అలవాటు. మనకు మంచి అబ్బదు, ఇటువంటి అబ్బుతా ఉంటారు. ఆ ప్రవాహాన్ని గుర్తించే శక్తి మటుకు మనకు అబ్బదు, ఇటువంటి అబ్బుతాయి. ఒక ఇంటికెళ్ళ ఒక ఆయన రోజు పూజ చేసుకున్న అలవాటు, ఇది కథ కాదు నిజం అండి. ఆయన పూజ చేసుకుంటాయంటే రోజు మరి అదే విషయంలో ఆయన రోజు పిల్లొచ్చి కూర్చుని కట్టిన దగ్గర మన వాళ్ళకైతే పిల్లిని చూస్తే పిల్లి ఎదురు వచ్చినా పిల్లి చెడ్డని ఒక ఇదే మన హిందూ శాస్త్రంలో, పిల్లి వచ్చి కూర్చున్నా పిల్లి చెడ్డని పిల్లి కనిపిస్తే ఏదో చెడ్డ వచ్చేస్తున్నాయి ఇదే. ఆయన పూజ దగ్గర కూర్చుంటే విష్ణు సహస్రనామాలు మొదలెచ్చేపుడు ముందు వచ్చి కూర్చుంది అతని పిల్లి. పిల్లిని చంపకూడదు, ఆ పిల్లిని ఏంటంటే చంపకూడదు. ఈ ముసలాయిల దగ్గర అలవాటు అయిపోయిన వాడు ఎప్పుడు ఏం చేసేవాడి, పిల్లిని చంపకూడదు, కర్రచ్చి కొడుకు వస్తున్నామో, నేను కష్టపడి విష్ణు సహస్రనామాలు చదువుకున్న ఫలితం అంతా పోతుంది అని ఏం చేసేవాటండి, రోజు కట్ట దగ్గర పెట్టుకున్నవాడు. అదేమో ఆ పిల్లి దగ్గరికి రాగానే పిల్లిని చేసేసేవాడు, అది కదలకుండా కట్టలో ఉండేదండి. మీకు అర్థమవుతుందండి, అంటే బుట్ట పెట్టి దాన్ని మూసేసేవాడు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత, ఈయన పూజ మామూలుగా అయిపోయిన తర్వాత, విష్ణు సహస్రనామం అయిపోయిన తర్వాత బుట్టకి చేసేవాడు. ఆ బుట్టకి చేస్తే పిల్లి వెళ్ళిపోయేదండి, కొంతకాలం నేను చచ్చిపోయాడు. మీకు అర్థమవుతుందండి, ఈయన ఆ కొడుకు ఏం చేసేదంటే ఈ పిల్లిని బుట్టలో వేయటం చూసి ఎన్న తీసి పూజ చేసేటప్పుడు పిల్లి కూడా దగ్గర ఉండాలని కొడుకు అనుకున్నాడు. కానీ ఆ పిల్లి ఆయన దగ్గరికి అలవాటు కంటే వచ్చిందండి. ఈ దగ్గరికి వచ్చింది తర్వాత తండ్రి చచ్చిపోయాక కొడుకు పూజ మొదలుపెట్టాడు, ఆ విష్ణు సహస్రనామాలు మళ్ళీ మీరు మొదలుపెట్టాడు. మళ్ళీ పిల్లి రావటం లేదండి, బతుకుంది ఆ పిల్లి. కానీ ఆ ముసలాయి దగ్గరికి అలవాటు కంటే వచ్చింది, ఈ దగ్గరికి వచ్చింది కదండి. ఇది ఇల్లు అంతా వెతికి నలుగురు మనుషులు పెట్టిగా దాన్ని పట్టుకునండి, దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ బొట్టం కొట్టేసుకోవచ్చు. ఆ తాలేని రమ్మనండి, ఇదేంటి మన ఆచారం పోతాండి, ఎప్పుడు కూడా మేము పూజ చేసుకుంటాను మా నాన్నగారు పక్కన పిల్లి ఉండేది. ఈ పిల్లి బాధపడలేదు, ఆయన బాధపడితే పిల్లి వెతుక్కుని తెచ్చుకుని ముట్టలు పెట్టుకున్నాడు. ఇదే మన ఆచారాలు అంటే ఇలా ఉంటాయి. చివరికి పూజకి ఇంకో గంట మొదలవుతాండి, పాలేలు అమ్మని పిలిచండి, ఆ ఇంట్లో పిల్లిని పట్టుకోమనండి, ఆయన స్నానం చేసి లోపల పాలేని కప్పెట్టమని ఉండదు నా పిల్లిని ఎక్కడ బొట్టేసి పాపం గోళ్ళు గోళకి వెళ్ళి పూజ ఎవరికి అలా ఉంది కట్టండి. తర్వాత ఈ పూజ విష్ణు సహస్రనామాల పారాయణ అయిన తర్వాత బొట్ట తీసేస్తే పిల్లి వెళ్ళిపోయేదన్నమాట, వాళ్ళ ఇంటికాడే తిరిగి పెట్టండి. ఇది మన ఆచారాలు, మన యొక్క క్రమం ఇలా ఉంటున్నారు. కానీ గౌతమ బుద్ధుడు ఎలా చెప్పడం లేదండి, గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నాడు, మా ముత్తాతలు చేసిన పొరపాటు, మా తాతలు చేసిన పొరపాటు నేను చేయను. వాళ్ళు నిర్వాణ సుఖాన్ని అనుగ్రహించకుండా చనిపోయారు. అనుగ్రహ ప్రవాహాన్ని పొందలేకుండా తమ రుచి చూడకుండా వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆ పొరపాటు నేను చేయను, అనుగ్రహాన్ని పొందే చేరుతాను, నిర్వాణ సుఖాన్ని స్వర్గ సుఖాన్ని మోక్ష సుఖాన్ని అనుభవించే చేరుతాను. ఈ శరీరం ఉండుగాక పోవుగాక. అనుగ్రహం లేకుండా కాలం ఉండదు, అది నువ్వు అందుకుంటున్నావో లేదన్నది ముఖ్యం. అయ్యో భగవాన్ చెప్తారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి ఇవన్నీ లేరు. అంటే అర్హత రాకపోతే, యోగ్యత రాకపోతే మనం చెవులు ఉండి కూడా వినలేము, కళ్ళు ఉండి కూడా చూడలేము. ఈ పెద్ద పెద్ద దొంగలు అంటే వరదొచ్చినప్పుడు నీటిలో పడేస్తారు, వరదలు వచ్చినప్పుడు పెద్ద దొంగలు నీటిలో పడేస్తుంది, పెద్ద పెద్ద దొంగలు కూడా తేలిగ్గా కొట్టిపోతాయి. మీకు అర్థమవుతుందండి? ఆ నీటిలో పడేటువంటి ఎలా తేలిగ్గా దొంగ కొట్టిపోతున్నాడు. అదే మనం చేతులు పట్టుకుని మొయ్యాలంటే 10 మంది కూడా దొంగలు వెళ్తారు. చేతులతో పట్టుకుని మోసుకెళ్ళాలనుకోండి, 10 మంది కలిసి కూడా మొయ్యని దొంగ మీరు ప్రవహిస్తుంటే నీటిలో పడేస్తే కొట్టుకుపోతున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయి మనకు ఎక్కడ కావాల్సిందో అప్పుడు దొంగను తీసుకొచ్చింది కాళ్ళు వేసుకుని. అది అక్కడ చెప్పిందండి భగవాన్. అలాగే మీకు అసలు నీకు ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు నీకు ఒక్కడికి వచ్చినప్పుడు ఆ అనుగ్రహ ప్రవాహంలో కనుక నువ్వు కనుక కలిసిపోతే నీ కష్టాలున్న కూడా గోదావరి నదిలో వరదలో దొంగల విధంగా అయితే కొట్టుకుపోతాయో, నీ కష్టాలు కూడా అలా కొట్టుకుపోతావు అలా అంటున్నా. ఇంకేం చెప్తారు? గోదావరికి వరద వచ్చినప్పుడు ఆ దొంగలు ఎలా కొట్టుకుపోతాయో అలాగే అనుగ్రహ ప్రవాహంలో నువ్వు పడ్డప్పుడు ప్రపంచంలో ఎవరికి లేని దుఃఖాలు నీకు వచ్చినప్పటికీ దొంగలు కొట్టినట్టు కొట్టుకుపోతాయి. అది అనుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. అనుగ్రహానికి అసాధ్యమేముంది? మానవుడికి అసాధ్యం ఉంది, కానీ అనుగ్రహానికి అసాధ్యం ఉంటుంది. ఎదులే అంటే ఇప్పుడు కావలసింది నీకు శక్తి, నీకు కావలసింది శక్తి అంటే అనుగ్రహం యొక్క ప్రవాహాన్ని గ్రహించే శక్తి నీకు కావాలి అంతే కదా. ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? ఒకటి తపస్సు, రెండు విద్య. ఒకటి విద్య, రెండు తపస్సు. విద్య అంటే ఇప్పుడు మనం బయటలో చెప్పి విద్యలు అంటే కాదు, ఆత్మవిద్య అంటే మీకు విద్య ఒకటి ఉందనుకోండి, తపస్సు లేదనుకోండి, ఆ విద్య రాణించదు. తపస్సు అంటే శరీరాన్ని మనసుని శిక్షించడం. గాంధీ గారు చెప్తా ఉన్నారు, అన్ని ఇంద్రియాలని జయించడం కంటే నాలుగుని జయించడం చాలా కష్టం. తండవు ఏంటది? తండవు. అన్ని ఇంద్రియాలని జయించడం కంటే నాలుగుని జయించడం బాగా కష్టం. ఆ నాలుగుని మీరు జయించారా, మిగతా ఇంద్రియాలు చాలా ఇంద్రియాలు మీకు స్వాధీనంలోకి వచ్చేస్తాయని చెప్పేవారు. ముందుకు చెప్తారండి, మా ఎక్కడి నుంచి చూస్తున్న గ్రంథంలో చెప్తారని. సైంటిస్టులు ల్యాబ్ లో పనిచేస్తారు. ఇందులో పనిచేస్తారండి, ల్యాబ్ లో పనిచేస్తారు. నేను ఎందులో పనిచేశానంటే ల్యాబ్ లో పనిచేయలేదు, టూచితో పనిచేశానన్నాడు గాంధీ గారు. సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీలో ల్యాబ్ లో పనిచేస్తారు. నేను ల్యాబ్ లో పనిచేయలేదు, నా ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా ట్రూత్ తోటి చేశాను. నా ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చైతన్యం తోటి, నా ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా సత్యం తోటి. ల్యాబ్ లో కాదు నా ఎక్స్పెరిమెంట్స్, నా ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అంటే అనుగ్రహ ప్రవాహం నీకు దొరికిందనుకో, దాని ప్రవాహంలో పడ్డావనుకో, శ్వాసం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది, శ్వాసం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది, కొంచెం దుఃఖం వస్తే బాగుండు, శ్వాసం వస్తే బాగుండు అంటే నేను కనపడటం మానేస్తున్నారు. కొంచెం దుఃఖం వస్తే బాగుండు, వేళ కొంచెం దుఃఖం వస్తే బాగుండు, మధ్యలో అసలు దుఃఖం రావటం లేదు, కొంచెం శ్వాసం వస్తే బాగుండు, దుఃఖం వస్తే బాగున్నా ఒక ఆయన అనుకుంటారనుకోండి. సూర్యుడికి ఎక్కడైనా చీకటి కనిపిస్తే బాగున్నా, చీకటి కనిపిస్తే బాగున్నా అని సూర్యుడు అనుకున్నా ఏ విధంగా అయితే సూర్యుడికి చీకటి కనపడదు. అలాగే అనుగ్రహ ప్రవాహంలో పడ్డవాడికి కొంచెం దుఃఖం వస్తే బాగుంది, కొంచెం శోకం వస్తే బాగుంది, బాడు అనుకున్నది కనపడదండి పాపం. మనకేమో సుఖం కనపడటం లేదు, శాంతి కనపడటం లేదు, ఆనందం కనపడటం లేదు, ఆత్మ కనపడటం లేదు మనకి. ఎవరికి? మనకి. ఆ అనుగ్రహ ప్రవాహంలో పడ్డవాడికి వాడికి దుఃఖం కనపడితే బాగున్నా, కొంచెం శోకం కనపడితే బాగుంది, ఈ మధ్యలో దుఃఖం వచ్చి చాలా కాలం అండి, శోకం వచ్చి అలా చాలా కాలం అండి, ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకున్నది రానే రాబట్టింది, దాని ముఖం చూపించదట్టున్నది పత్తా లేకుండా పోతుంది. భగవాన్ అన్నారు ముక్తికి శరీరం ఉండటానికి ఉండకపోవటానికి ముక్తికి సంబంధం లేదు. శరీరం ఉంటే జీవన ముక్తులు అంటాడు, శరీరం లేకపోతే విద్యాసు ముక్తులు అంటారని. కానీ ముక్తి ఎప్పుడు ముక్తే, శరీరం ఉన్నా వాడికి సుఖమే, సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, ఎడు చూసినా అనుగ్రహమే. శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. శరీరం ఉండటం వల్ల వాడికి లాభం లేదు, శరీరం పోవటం వల్ల వాడికి నష్టం లేదు. పైగా భగవాన్ అన్నారు శరీరం ఉండటం వల్ల నష్టం లేదు, భూగోళం మీద ఆఖరి చేయాలన్నారు. దానికి ఈ తలదొలుకోవటానికి గంట అరగంట పడుతుంది కదండి మనకి. అలాగని మనం చచ్చిపోమని కదా ఆయన చెప్పింది. మీరు శరీరం అంటే బాగా ఇష్టపడిపోతున్నారు, దానికి శాక్రియ సరిపోతుంది మనకని. ఇంకా ముసల్ధనం వచ్చాక ఇంట్లో కూడా పని చెబుతారన్నారు. బాగా ముసల్ధనం వచ్చేసింది అనుకోండి, వాళ్ళు లెగిసి అటు ఇటు తిరగలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, మరి ఇంట్లో వాళ్ళు కూడా ఆ శరీరానికి సేవ చేయాలి. జ్ఞానికి మటు కదా ఉన్నా ఒకటే, ఊడిపోయిన ఒకటే. ఉండటం వల్ల లాభం లేదు, పోవటం వల్ల నష్టం లేదు, పైగా ఉండటం వల్ల అదనండి చాకరీ అన్నారు ఆయన. జ్ఞానికి మనకాదం. నువ్వు శరీరం పోయినప్పుడు జ్ఞానికి దుఃఖం రాదు ఎందుకు చెప్పు? అంటే శరీరం పోయిన తర్వాత మనం ఉండమని మనకు భయం వస్తుంది, శరీరం పోయిన తర్వాత మనం ఉండవేమని మనకు భయం వేసి దుఃఖం వచ్చేస్తుంది. జ్ఞానికి శరీరం పోయినప్పుడు కూడా స్పష్టంగా తను ఉంటాన సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, అంటే వాడికి దుఃఖం రాదు. ఈశ్వరుణ్ణి పూజించండి. ఈశ్వరుడు కోసం మీరు పరిచిస్తుంటే, ఈశ్వరుడు కోసం మీరు పరిచిస్తుంటే మీరు శోకం నుండి విముక్తి పొందుతారు, మీరు దుఃఖం నుండి మీరు విముక్తి పొందుతారు, తప్పు వృద్ధి పొందుతుంది, భక్తి యొక్క తీవ్రత పెరుగుతుంది, మీరు నిశ్చలమైన అయిపోతారు. అంటే కొంతమంది మనుషులు నడిచేటప్పుడు అహంకారంగా నడుస్తారు, ఏదైనా చూచేటప్పుడు అహంకారంగా చూస్తారు, మీకు అర్థమవుతుంది, రాసేటప్పుడు అహంకారంగా రాస్తారు, అని అహంకారమయం. అలాగే భక్తుల మధ్య ఈశ్వరుని పూజించగా 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 ప్రార్థించగా ప్రార్థించగా ఆయన కోసం పరిచటించగా పరిచటించగా అహంకారం ఉన్నవాడు అహంకారమయ్యేలా అవుతాడు, ఈ భక్తుడు కూడా ఈశ్వరమయం అవుతాడు. ఈ భక్తుడు ఏమవుతాడు? ఈశ్వరమయం. అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే, ఈశ్వరమయం అవుతాడు. అంటే అనుగ్రహ ప్రవాహం ఎప్పుడు ఉంది? ఉంటనే ఉంది. దాన్ని అందుకోవాలి, దాన్ని అందుకోవాలి. అందుకోవాలంటే నువ్వు తగినటువంటి తపస్సు, తగినటువంటి సాధన పరికటించాలి. వస్తువు కోసం నువ్వు పరికటించాలి, ఆ వస్తువు కోసం. ఆ పరికటించడం అనేది దానికోసం దాన్ని పరికటించాలి, ఆ వస్తువు కోసమే వస్తువుని పరికటించాలి. నువ్వు అనుకుని ఎప్పుడైనా రావచ్చు అనుకునే నువ్వు రాకపోవచ్చు, అందుకు కాదు. కానీ ఈశ్వరుని ఈశ్వరుడు కోసం తనకు ప్రేమిస్తాడంటే అప్పుడు ఏమవుతుంది? ఈశ్వరుడే నీకు మానవ రూపం ధరించి చూడండి పాపం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చూడండి. ఆయనకు తను లేకపోయినా శరీరధారుడే, మనలాగ మాంసము రక్తము ఎముకలు కలిగినటువంటి ఇటువంటి దేహంలో శరీరధారుడు నిన్ను ఆయన దగ్గరికి రప్పించుకోకుండా ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు బోధిస్తాడు. నిన్ను ఏం చేస్తాడు? నీకు బోధిస్తాడు. అంతేకాదు ఆయన మీద నీకు ప్రేమ కలిగేటట్టు చేసుకుంటాడు, ఆయన మీద నీకు ప్రేమ కలిగేటి చేసుకుంటాడు. ఏమంటే నిజమైన దేవుడు అంటే ఆత్మే దేవుడు, ఆత్మే దేవుడు, ఆత్మే గురువు, ఆత్మే శాస్త్రం, ఆత్మే గురువు, ఆత్మే దేవుడు, ఆత్మే శాస్త్రం, అంతా ఆత్మే. దేవుడు దేవుడు ఆత్మని చెప్పడం కంటే ఆత్మే దేవుడు అని చెప్పడం మంచిది. దేవుడు ఆత్మని చెప్పడం కంటే ఆత్మే దేవుడు అని చెప్పడం మంచిది. అని ఎందుచేత? దేవుడు ఆత్మను ధరించడు, ఆత్మ దేవుడు రూపం ధరిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఆత్మ కూడా ఆత్మ దేవుడు రూపం ధరిస్తుంది. అంటే దేవుడు అంటే ఆత్మే దేవుడు అని చెప్ప, ఆత్మ దేవుడిగా మారుతాను కానీ దేవుడు ఆత్మగా మారుతాను అనేది లేదు, ఆత్మే దేవుడిగా మారుతాను. అంటే నీకు గురువుగా మారేవాడు కూడా ఆత్మే, దేవుడిగా మారేవాడు కూడా ఆత్మే, జీవుడిగా మారేవాడు కూడా ఆత్మే. అంతా ఆత్మే, అంతా అనుగ్రహమే, అంతా శాంతే, అంతే సుఖమే. జగత్తుగా మారేది ఆత్మ, జీవుడిగా మారేది ఆత్మ, దేవుడిగా మారేది ఆత్మ, శిష్యుడిగా మారేది అంతా ఆత్మే. అంటే ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఒక రూపం ధరించి, అంటే దేవుడు ఆత్మ ఉంటుంది, ఆత్మే దేవుడై మళ్ళీ గురువై ఆ గురువు రూపం ధరించి నీ దగ్గరకు వచ్చి మానవ రూపం ఎందుకు ధరిస్తుంది అంటే టీచింగ్కి నూరు కావాలి. టీచింగ్కి ఏం కావాలి? నూరు కావాలి. నీకు బోధించి అంతేకాదు ఆ వస్తువు ఎక్కడుందో ఆ వైపు నీ మనస్సును మళ్లించి, అది కష్టం, ఇది గురువుకే సాధ్యం. ఆ వస్తువు ఎక్కడుందో, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఉన్నాడంటే సరిపోదు మన ముఖం అది చెప్పాలి కదా, మీకు అర్థమవుతుంది. చందమామదిగో చందమామదిగో అంటారు పిల్లలని, చందమామ ఏం చేసి చందమామ వైపుకి ఆ పిల్లల్ని మీరు తిప్పితే ఆ చందమామ వాళ్ళు చూస్తారు. అలాగే గురువు గురువు చేసే పని ఇక్కడే, ఆ వస్తువు ఎక్కడుందో అక్కడికి వీడి ముఖాన్ని తిప్పుతాడు, ఈ భక్తుడు యొక్క ముఖాన్ని తిప్పుతాడు. అంతేకాదు దాని తాలూకు రుచి కొంత చూపిస్తాడు, దాని తాలూకు కొంత రుచి చూపిస్తాడు. రుచి రుచి చూపించిన తర్వాత నరక మీద ఉన్న నీరు ఫలంలోకి ఎలా వస్తుందో, మీ మనసు ఎలా హృదయం వైపు పరుగులు తీస్తుంది. అదే రామకృష్ణ పరమ చెప్తాడు, మీరు భగవంతుడి వైపుకి ఒక అడుగు వేస్తే భగవంతుని మీ వైపుకి 9 అడుగులు వేస్తాడు. ఇప్పుడు భగవంతుడు మనకి 10 అడుగులు దూరంలో ఉన్నాడు అనుకోండి, మాట్లాడితే మనకి భగవంతుడి డిస్టెన్స్ 10 అడుగులు అనుకోండి, మనం ఒక్కడికి వేసేటట్టు భగవంతుడు ఎన్ని అడుగులు వేస్తాడండి? 9 అడుగులు వేస్తాడని ఆయన మనం మీటింగ్ అవడానికి, మీటింగ్ ప్లేస్ కోసం. అంటే నీ మనస్సు అటు తిప్పుతాడు, నీ మనస్సు అటు తిప్పి ఆ వస్తువు మీద నీకు ఆకర్షణ కలగజేస్తాడు, ఆ వస్తువు మీద నీకు ఆకర్షణ కలగజేస్తాడు. ఆకర్షణ కలిగాక ఆ వస్తువు నిన్ను తనలోపలికి గుంజుకుంటుంది. ఆ వృద్ధంలోని వస్తువు నేను తనలోపలికి గుంజుకోవటమే కాదు, గుంజుకుని దాని స్వరూపాన్ని నీకు ఇస్తుంది. అంచేత అర్జున, ఓ అర్జున, ఆ వస్తువు లోపల ఉన్న చూసావు, ఏది ఆ లోపల ఈశ్వరుడు ఉన్నాడు చూసావు, లోపల సద్వస్తువు చూసావు, వాడికి మినహాయింపులు లేకుండా, మినహాయింపులు లేకుండా వాడికి శరణ వేడుకో. శరణ వేడుకుంటే ఒకవేళ గత జన్మల నుంచి నీకేమైనా దోషాలు ఉంటే, పొరపాట్లు ఉంటే, అలవాట్లు గ్రహపాత్యం కనుక ఉంటే, వాటిలోంచి ఆ వస్తువే నిన్ను విడుదల చేస్తుంది, ఆ వస్తువే నేను విడుదల చేసి నిన్ను శుద్ధిని చేసి నిన్ను పవిత్రణ చేసి తనంతర వాడిని చేస్తుంది. అది గురువు ఈశ్వరుడు చేసేటప్పుడు. అంటే ఈశ్వరుడు ఏ సుఖాన్నైతే పొందుతున్నాడో, ఈశ్వరుడు ఏ ఆనందం అయితే ఉందో, ఈశ్వరుడు ఏ చావులేని స్థితి ఉందో, ఈశ్వరులో ఏ శాంతి, ఈశ్వరుడు ఏ శాంతి ఉందో, అన్నీ కూడా మీకు కూడా వస్తాయి. అంటే భగవంతుడు ఎటువంటి సుఖ స్వరూపుడో, ఎటువంటి ఆనంద స్వరూపుడో, అటువంటి ఆనందం మీకు కూడా నాకు కలుగుతుంది. మీరు ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా ప్రేమ. మీరు ఎప్పుడు అక్కర్లేదు. మీరు ఇంటికాడ ఎప్పుడైనా మౌనంగా కూర్చోండి, బయటగా కూర్చోండి, ఏమి తలంపులు లేకుండా బయటగా కూర్చోండి, అది మీకు లోపల తెలుస్తూ ఉంటుంది, మనసు లోపలికి పెడతా ఉంటుంది. మీరు రేపే చూసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి మీరు బయటగా కూర్చోండి, ఎక్కువ మాట్లాడకండి, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు, తక్కువ మాట్లాడండి, మీరు నిదానంగా ఉండండి, మీ మనసును బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి, దానంతా ఇది లోపలికి ప్రవహిస్తూ ఉదయం ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నీ హృదయంలో ఉన్న నీ కంట్రోలర్కి మినహాయింపులు లేకుండా శరణాగతి చేయండి. ఆ శరణాగతి ఎప్పుడు సాధ్యమవుతుంది? మనకంటే ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని మీరు వెళ్ళిపోండి. మనకంటే మన క్షేమం మన బాబు ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. మన క్షేమం మన బాబు మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. మన క్షేమం కూడా మనకు ఎక్కువ తెలియదు. మన క్షేమం మన బాబు మనకంటే ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. అంతే కదా, మనకంటే ఎక్కువ తెలుసుని వాడి చేతిలో మనం ఉండటానికి మనకి ఇబ్బంది ఏముంది? ఆయన సరెండర్ అవుతున్నా మనకి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు చంటిపిల్లలు ఉన్నారనుకోండి, ఇంకో చంటిపిల్ల వాడి చేతికి మీరు ఇస్తారా? ఇవ్వరు, పడేస్తాడు వాడు. పెద్దవాడి చేతికి అయితే ఇస్తారు. అదే ఈశ్వరుడు యొక్క ఒడిలో మనం ఇంత సేఫ్గా ఉండవచ్చు. అంటే మన క్షేమం కూడా మనకి సరిగ్గా తెలియదు. ఏది మంచో మనకు తెలియదు, ఏది మనకి క్షేమమో మనకు తెలియదు. మన క్షేమం మనకి ఏది క్షేమమో, మనకి ఏది మంచో, దేనివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది, అది మనకంటే కూడా ఈశ్వరుడికి తెలుసు. అటువంటి ఈశ్వరుడికి నువ్వు శరణాగతి పొందటానికి నీకు అభ్యంతరం ఎందుకు? మేహాయింపులు ఎందుకు నీకు? భక్తులందరితో నేను చివరిసారిగా భక్తుని కోరేది ఏంటంటే, నా ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా నేనెవరన్నా పుస్తకం ఉంది 16 పేజీలు చిన్న పుస్తకం, అది మీకు అర్థం అయినా అర్థం అవ్వకపోయినా రోజులు చదువుతా ఉన్నాను. అది కాళ్ళలో నీరు కాదు, చెరువులో నీరు కాదు, కుళాయి నీరు కూడా కాదు, ఆకాశగంగ. కుళాయి నీళ్ళు అనుకుంటున్నారని కుళాయి నీళ్ళు కాదు. మీకు అర్థమవుతుందా? కాళ్ళలో నీరు కాదు, చెరువులో నీరు కాదు, నూతిలో నీరు కాదు, కుళాయి నీళ్ళు కాదు, అది ఆకాశగంగ. ఓ వర్షం కురుస్తాను అనుకోండి, మన చెన్ను పట్టుకులే వర్షం నీరు పచ్చామనుకోండి, అందరూ నెలకలు ఉంటాయా? నెలకలు ఉండవు. ఆ నేనే నా పుస్తకం అటువంటి. ఏమంటే ఇప్పుడు వర్షపు నీటిలో ఎక్కడైనా నలకలు ఉంటాయా? ఇప్పుడు వర్షం కురుస్తాం అనుకుని మన చేతిలో నీళ్లు పడతాం అనుకుని అందరూ నలకలు ఉంటాయా? అసలు ఒక నలక ఉంటుందా? ఒక నలక ఉంటుంది. అటువంటిగా నేనే ఉన్నాను పుస్తకం. అయితే ఆ పుస్తకంలో ఏంటంటే, మీరు సాంబార్ లేకుండా పచ్చడి లేకుండా ఇడ్లీ తింటా అంటే ఎలా ఉంటుందో ఆ పుస్తకం చదివేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీ ఎట చేసుకోండి. మీరు ప్రతిరోజు చదవండి నేనే ఉన్నాను పుస్తకం. ఆ నేనే ఉన్నాను పుస్తకం విడిచిపెట్టకుండా మీరు ప్రతిరోజు చదువుతుంటే ఆ మూల తలంపు ముందు మీకు తెలుస్తుంది. ఆ మూల తలంపు మనం పట్టుకున్నాక, ఆ మూల తలంపు ఏంటో మనకు అర్థమయ్యాక, ఆ మూల తలంపు ఏంటో మనకు అర్థమైతే తర్వాత మూల తలంపే తన మూలంలోకి అది తీసుకుపోతుంది. ముందు అసలు మూల తలంపు ఏంటో మీకు తెలియాలి. ఇప్పుడు కోపం వస్తుంది మనకి, అది మూల తలంపు కాదు. చిరాకు వస్తుంది, అది మూల తలంపు కాదు. కోరిక వస్తుంది, అది మూల తలంపు కాదు. మనకి వచ్చే తలంపులు ఏది మూల తలంపు కాదు. ఆ మూల తలంపులు మనం పట్టుకోవాలి. ఆ మూల తలంపుని మీరు పట్టుకోగలిగితే ముందు మీకు 50% మార్క్స్ వచ్చేస్తారు ఆధ్యాత్మిక. తర్వాత మూల తలంపు పట్టుకున్నాక మీరు మూలంలోకి వెళ్తాం, చాలా చురుగ్గా వేగంగా తేలిగ్గా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అసలు ముందు ఆ మూల తలంపు ఏంటో మీకు అర్థం అవ్వాలి. అది మీకు నేను ఎవడం నాన్న గారి పుస్తకం చూశారు, హూ యామ్ ఐ, నేను నేను అని చెబుతున్న ఈ నేనెవడం అనేటువంటి ఆ నాన్న గారు హూ యామ్ ఐ పుస్తకం మీరు రోజు చదవండి. అరుణాచల శివ అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించువు అరుణాచల. అరుణాచలమునకు స్మరించు వారల అహము నిర్మూలింటు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇవి నెగ్గిందన్నో పెద్ద మనిషి ఏమని అడిగారంటే, ఏమంటే మీరు గుళ్ళో ఎప్పుడైనా వెళతారా అన్నారు శివాలయం. వెళతానన్నాను. మీరు రెండో దేవుడికి దండం పెడతారా, మొదటి దేవుడికి దండం పెట్టుకొచ్చేస్తారా, రెండో దేవుడు కూడా పెడతారా పెడతారా అని అడిగారు. రెండో దేవుడు అన్న వాడు నందీశ్వరుడు రెండో దేవుడు అట్లాడు. మొదటి దేవుడేమో గుళ్ళో ఉన్న దేవుడు అట్లండి, వీడు రెండో దేవుడు అట్లా ఎవడండి? ఈ నందీశ్వరుడు ఆడికో దండం పెట్టి వీడికో దండం పెట్టి వచ్చేయండి. వీడు ఎంతసేపు శివుడు అంత చూస్తాడు కానీ మనం అంత చూడలేదు. ఎంతసేపు వాడు ఏకాగ్రత శివుడి మీద ఉంటుంది. ఆడు మొదటి దేవుడు, వీడు రెండో దేవుడు, రెండో శివుడు. ఇదా మొదటి శివుడికి నమస్కారం పెట్టి వచ్చేది, వీడికి కూడా నమస్కార బాణం పడేయండి అంటున్నాడు. వీడు రెండో దేవుడు అట్టింది. ఎవరు? నందీశ్వరుడు. సెకండ్ థాట్ అట్టుడు. రెండో దేవుడు అట్టున్నాడు. ఆడు మొదటి దేవుడు ఆయన అంటున్నాడు, రెండో దేవుడు ఈయన అంటాడు. అంటే ఆయనకు దండం పెట్టిన ఎలాగో ఆయన నమస్కారం చెప్పేస్తున్నారు కదా, ఇంకో నమస్కారం ఈయనకు కూడా పడేయండి. ఆయన ధర్మదేవత ఎవరైనా? ఆయన ధర్మదేవత. అవి శివుడు అంత చూడటం తప్పింది ఇంకో పని లేదు ఆయనకి. అంతకంటే మనం ఏం కావాలి? మీరు కూడా నమస్కారం పెడితే ఆ దృష్టి మనకి ఇస్తాడు వాడు. 24 గంటల వాడికి శివుడి మీద దృష్టి అని నందీశ్వరుడికి. అంటే వాడు కూడా నమస్కారం పెడితే వాడు అనుగ్రహం కూడా పొందుదాం. ఆ పెద్ద ఆయన సరే సరే, ఈయన అనుగ్రహం కూడా పొందుదాం. ఈయన అనుగ్రహం కూడా పొందితే ఆ ఏకాగ్రత మనకి ఇస్తాడు. నిరంతరం శివుడిని చూస్తూ ఉంటాడు. మన పిలిచినా మనం ఒక చూడడం, మన ఇంకా పలకడం. ఆ ఏకాగ్రత మనకు కూడా ఇస్తాడు నందీశ్వరుడు. అంటే నందీశ్వరుడు అంటే మీరు ఏంటో సామాన్యం అనుకుంటున్నారేమో, రెండో దేవుడు అన్నాడు ఆయన. మీరే రెండో శివుడు అంటున్నారు. ఆయన ఎవరండి? రెండో శివుడు. ఇంకా ఎడ్డు ఎద్దు అనుకోకండి. నందీశ్వరుడు అంటే రెండో శివుడు. ఆయన కూడా శివుడితో సమానమే. అంటే ఆయన కూడా నమస్కారం పెట్టుకుంటాడు. అంటే అలాగే చేద్దామని చెప్తాను. ఓ